गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः ज्ञानमूलं गुरुमूर्तिः पूजामूलं गुरुपादम् मन्त्रमूलं गुरुवाक्यम् मोक्षमूलं गुरुकृपा गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः ओम श्री गुरुभ्यो नमः ओम श्री ज्ञान परमात्मने नमः
थैंक यू अम्मा ग्रीष्मा जय आंटी
అమ్మా
మీరు వీడియో ఆన్ చేసి ఉందా ఈరోజు మదర్స్ డే ఓం శ్రీ నాన్న పరమాత్మనే నమః మదర్స్ డే సందర్భంగా మన భక్తులందరూ 98% అంటే ఎక్కువ మంది ఆడవాళ్లే కాబట్టి అందరూ ఆల్మోస్ట్ చాలా మంది మదర్స్ అండ్ మదర్హుడ్ అనేది లవింగ్ కంపాషన్ ఉన్న ప్రతి వాళ్ళు మదరే కదా సో విషింగ్ ఆల్ అ వెరీ హ్యాపీ మదర్స్ డే అంటే ఈరోజు ఈ ప్లాట్ఫామ్ మీద ఉండి ఇలాగ ఇంత బ్యూటిఫుల్ లైఫ్కి జన్మనిచ్చిన మా అమ్మ అలివేలుమంగ తన పేరు నాన్నగారు క్లోజ్ డివోటీ కూడా సో చాలా కృతజ్ఞత చూపించుకోవాలి అని అనిపిస్తూ ఉంటుంది అన్నమాట ఎందుకంటే తల్లిదండ్రులు లేకుండా మనం ఈ భూమి మీదకి రాము మనకి ఈ అవకాశం ఇచ్చినందుకు 9 మంత్స్ మోసి మనల్ని కని మంచి చెడు చెప్పి మనకి మార్గం చూపించి ఫస్ట్ గురువు తల్లి అంటారు అన్నమాట సో మై మదర్ ఈజ్ అ వెరీ బ్యూటిఫుల్ మదర్ అలాగే తల్లే పెంచి పెద్ద చేసి తండ్రి మనకు క్రమశిక్షణ ఇచ్చి అన్నీ చేస్తూ ఉండగా ఇదే జీవితంలో మనకి సద్గురువు అంటే డివైన్ మదర్ మన లైఫ్లోకి ఎంటర్ అవ్వడం ఆయనతో పాటు ఇంకా చాలా మంది తల్లుల్ని మన జీవితంలోకి తీసుకురావడం వాళ్ళందరూ మనల్ని ప్రతి ఏదో స్టేజ్లో సహకారం ఇస్తూ మనం నాన్నగారు చెప్పిన ఈ పాటలో నడవడానికి సహకరించిన మొత్తం అందరి తల్లులకి హృదయపూర్వక నమస్కారం ఈరోజు అందులో మన జయ ఆంటీ కూడా చాలా స్పెషల్ ఎందుకంటే నాన్నగారు ఏ ఊరు వెళ్ళినా కూడా ఎవరు ఇంట్లో బస చేయడం ఇలా హైదరాబాదు వైజాగ్ విజయవాడ ఇలాంటి ప్లేసెస్ అరుణాచలం ఇలా వెళ్ళినప్పుడు అంటే అరుణాచలంలో అంటే ఆశ్రమాలు ఉన్నాయి కానీ ఊళ్ళు వెళ్ళినప్పుడు మాత్రం ఇళ్లలో ఉంటే భక్తులందరికీ ఆశ్రయం ఇచ్చి భోజనాలు పెట్టి వాళ్ళని చాలా ఆప్యాయంగా చూసుకుని నాన్నగారిని ఎలా చూసుకుంటారో అలా మనల్ని కూడా చూసుకుని మనకి ఆశ్రయం ఇచ్చిన తల్లులందరికీ హృదయపూర్వక నమస్కారాలు అండ్ జయ ఆంటీ గురించి ఒక స్పెషల్ వర్డ్ ఆఫ్ మెన్షన్ చేయకపోతే న్యాయం కాదు ఎందుకంటే ఇంటికి వెళ్ళినప్పుడు ఆశ్రయం ఇచ్చి భోజనం పెట్టడం ఒక ఎత్తు మనకి నాన్నగారు అరుణాచలంలో ఆంధ్రాష్ట్రమం తర్వాత నాన్నగారు ఆశ్రమం రావడం జరిగింది కదా నాన్నగారు ఆశ్రమం గత 20 ఏళ్ల నుంచి నాన్నగారు వెళ్ళినప్పుడల్లా ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి భక్తులు ఎంతమంది వస్తే అంతమంది ఆల్మోస్ట్ 80-90% మందికి ఆవిడకి పురమాయింపులు చేసి ఆవిడ అందరికీ పురమాయింపులు చేసి ఆ టికెట్లు తీసుకునేలా చేసి ఒక్కొక్కసారి ఆవిడే చాలా టికెట్లు తీసుకుని నాన్నగారితో పాటు ప్రయాణం భక్తులకి ఈజీ చేసి వెళ్ళాక ఆశ్రమంలో అంటే మనకి ఒక్కరోజు పురమాయింపు చేయడం చాలా కష్టం అలాంటిది రూములు కేటాయించడమే కాదు వంట మంచిని తీసుకెళ్ళడమే కాదు సరుకులు ఒక్కొక్కసారి సామాను తీసుకెళ్ళడమే కాదు వండించడం పొద్దుటి నుంచి రాత్రి వరకు అందరికీ భోజనం అందిందా లేదా చూసుకోవడం ఒక్కొక్కసారి అనుకున్న దానికన్నా ఎక్కువ మంది ఏగిరి ప్రదక్షిణకు వచ్చిన వాళ్ళు లేకపోతే పౌర్ణమికి ఎక్కువ జనం అయిపోయినప్పుడు ఇంకా మళ్ళీ గబగబా ఆ వంట మనిషికి అదే అక్కడ ఉన్న భక్తులకి మనిషికి పురమాయింపు చేసి ఎవ్వరికి భోజనం లోటు లేకుండా హ్యాపీగా అందరూ తిని సౌకర్యంగా ఉండి నాన్నగారికి వెరీ బ్యూటిఫుల్ ఇన్స్ట్రుమెంట్గా ఆల్ హర్ లైఫ్ వర్క్ చేశారు ఆవిడ సో స్పెషల్ థ్యాంక్స్ ఆంటీ జయ ఆంటీ ఈరోజు అసలు మదర్స్ డే అని మేము మర్చిపోయాము అంటే ఆంటీ కూడా కలకత్తా వెళ్ళారు భక్తులతో ఒక 30-35 మంది తోటి ఆవిడ చాలా ఫొటోస్ వీళ్ళంతా ఫొటోస్ వీడియోస్ తీసుకుని వచ్చారు. మేము ఒక గ్రూప్ వెళ్ళొచ్చాము, చిన్న గ్రూప్. సో ఒక సత్సంగం మన కలకత్తా రామకృష్ణుడు నాన్నగారు చెప్పిన మాటలు చేద్దామని ఒక ఆల్మోస్ట్ 20 డేస్ నుంచి అనుకున్నా వర్కౌట్ అవ్వలేదు. ఈ సండే మదర్స్ డే అని ఐడియా లేదు అసలు మాకు. సో ఇంకా మళ్ళీ యుఎస్ ప్రయాణం ఉంది కదా ఈ లోపల, ఆంటీ మనం ఒకసారి ఫినిష్ చేయాలేమో ఇది అని అనుకోకుండా ఈ సండే పెట్టుకున్నాం అనమాట. అండ్ మదర్స్ డే సందర్భం అవడం కూడా చాలా గురువు గారి గ్రేస్ అనిపిస్తుంది ఆంటీ మీతో ఇలా మాట్లాడింది, ఎందుకంటే కోల్కతా అంతా అమ్మ కాళీ, కాళీ అమ్మ. ఏ కాళీ అమ్మ అంటే డివైన్ సన్ రామకృష్ణుడు. సో అమ్మకి ఆయనకి ఉన్న అనుబంధం, నాన్నగారికి తల్లికి ఉన్న అనుబంధం, మళ్ళీ నాన్నగారు మనందరిని తండ్రిగా తల్లిగా అంటే అన్ని బంధుత్వాల్లోనే ఉన్న ప్రేమాప్యాయత కురిపించి ఒక దివ్యమైన ప్రేమలో మనల్ని ముంచి మనల్ని శాంతిగా ఉండేలాగా అనుగ్రహించి, అంటే మోక్షం ఎప్పుడు ఎప్పుడు వస్తుంది ఎక్కడ అలా అవసరం లేదు, ఎందుకంటే మోక్షం వచ్చి తీరుతుంది. గురువుగారు అది ప్రామిస్ చేశారు మనకి, వచ్చి తీరుతున్న మార్గంలో మన అందరము ఉన్నాము. అయితే ఆయన మనకి పంచిపెట్టింది మాత్రం మనం అందరితో షేర్ చేసుకుంటూ ఆయన మాటలు చెప్పుకుంటూ ఏదైతే మనకి శాంతినిచ్చినాయో, ఏ మాటలైతే మనకి సుఖాన్ని శాంతిని ఇస్తున్నాయో ఆ మాటలు మనం 10 మందితో షేర్ చేసుకుంటూ ఉండాలనేది నాన్నగారి ఆదర్శం. ఐ మీన్ నాన్నగారి ఆశ అంటే ఆశించింది అది. అంటే ఒక గురువు శిష్యుల నుంచి ఏమీ ఆశించరు. ఆశించడం అంటే ఇక్కడ ఏదో మనం ఆశించిన ఆశింపు కాదు, అంటే మానవాళ్ళంతా సుఖంగా ఉండాలని, దుఃఖరహిత స్థితికి అందరూ ఎదిగిపోవాలని, జీవుడనేవాడు ఎవరు దుఃఖపడకుండా పరమస్థితి ఒకటి ఉందని తెలుసుకుని అటువే ప్రయాణం చేసి దుఃఖం అనేది కేవలం తలంపే, ఆ తలంపు తీసేస్తే ఏమీ లేదు, మీరందరూ దుఃఖరహిత స్థితికి ఎదగాలని ఆయన శ్రమపడి కృషి చేసి ఆ స్థాయికి మనల్ని తీసుకొచ్చి సత్సంగాలు విడిచిపెట్టద్దమ్మా, సత్సంగాలు చెప్పడం మానద్దు అని ఇంట్లోనే చెప్పుకునే వాళ్ళని ఈ గుమ్మం మీరు ఇంకా దాటరా, ఈ 10 మందికే మీరు పరిమితం అవుతారా అంటే అంత బోధ చేసిన గురువు మనం ఇంత బెనిఫిట్ అయ్యి ఒక్క 4-10 మందికే లిమిట్ చేసేద్దామా, ఎందుకు ఆయన ట్రైనింగ్ ఇచ్చి ఎంతో 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 ట్రైనింగ్ ఇచ్చి ప్రేమించి ఆదరించి భోజనం పెట్టి టికెట్లు తీసి ఇన్ని చేసి అంటే భౌతికంగా మానసికంగా ఎమోషనల్గా స్పిరిచువల్గా ఎదగడానికి అపూర్వమైన అపూర్వమైన ప్రేమ చూపిస్తూ తీసుకెళ్లిన మన గురుదేవులు తల్లి హృదయం విశ్వప్రేమ ఆయన ఇంత చేసినందుకు కృతజ్ఞతగా జ్ఞానం వస్తే గానీ రుణం తీర్చుకోలేమంటారు. సో కనీసం కృతజ్ఞత చూపించడానికి ఆయన మాటలు మనం శ్రవణం చేస్తూ మననం చేసుకుంటూ 10 మందితో ఇది షేర్ చేసుకుంటూ ఆనందానికి మనం వారసులం అని చెప్పారు. సో సహృదయం ఉన్న వాళ్ళందరూ వారసులు అని చెప్పారు. సో మనం పంచుకుంటూ ఈ ఆనందాన్ని మనం, అది ఇంకో మాట కూడా అన్నారు నాన్నగారు, మన ఆనందాన్ని మనం షేర్ చేసుకోవడం వల్ల పెరుగుతుంది తప్ప తరగదు, అలాగే మన శాంతిని ఎదుటి వాళ్ళతో పంచుకోవడం వల్ల పెరుగుతుంది కానీ తరగదు. సో ఆ పంచుకునేది ఏదో ఆనందాన్ని శాంతిని పంచుకుంటూ ప్రేమని పంచుతూ ఎవరి పట్ల నెగిటివ్ భావన రాకుండా అందరినీ తల్లి ప్రేమతో గురువుగారు ఎలా చూశారో అలా మనం కూడా నెగిటివిటీకి తావు ఇవ్వకుండా పాజిటివ్గా ఉంటూ ప్రేమగా ఉంటూ అందరినీ ఆదరిస్తూ ఆయన్ని రిఫ్లెక్ట్ అవ్వాలని కోరుకుంటూ జయాంటీని స్టార్ట్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను.
ఓం శ్రీ నాన్న పరమాత్మనే నమః. ఈరోజు మదర్స్ డే అని ఉష చెప్పినప్పుడు నాకు నాన్నగారు చెప్పిన 4 మాటలు గుర్తొస్తున్నాయమ్మా. అంటే నాన్నగారు ఏం చెప్పారంటే, కృష్ణుడు నిర్వాణం చెందినప్పుడు ఆయనకి ఆయన కాలికి బాణం తగిలి ఆయన శరీరం చాలిస్తారు. అలా చాలించిన కబురు పాండవుల దగ్గరికి ఈ సహదేవుడు వచ్చి చెబుతాడంట. చెప్పి అయ్యో ఇలాగా కృష్ణుడు వెళ్ళిపోయాడు అని చెబితే అప్పుడు అర్జునుడు సహదేవుడు వీళ్ళందరూ కూడా కృష్ణుడు గురించి ఏమనుకుంటారంట, ఒకరేమో మన స్నేహితుడు వెళ్ళిపోయాడు అంటారంట, ఒకరు ఏమంటారంట, మన గురువు మన గురువు మన దేవుడు వెళ్ళిపోయాడు అని ఒకరు అంటారంట. ఇంకొకరు ఏమంటారంట, మన రక్షకుడు మన ప్రేమికుడు మన రక్షకుడు వెళ్ళిపోయాడు అని చెప్పేసి ఇంకొకరు అంటారంట. అంటే అప్పుడు ధర్మరాజు అంటాడంట, ఈ మాట చెప్పి నాన్నగారు అప్పుడు ధర్మరాజు మాట్లాడతారంట, ఏ మన రక్షకుడు మన ప్రభువు మన స్నేహితుడు మన గురువు మన దేవుడు ఇలా చెప్పుకోవటమే కాదు, ఇంకా ఇంకో మాట చెప్పుకోవాలి మనం, మన అమ్మ వెళ్ళిపోయింది అంటే ఆయన ఇంకా సంతృప్తి పడలేదంట. ఇంకా ఇవన్నీ చెప్పుకున్నప్పటికీ కూడా సంతృప్తి పడకుండా అప్పుడు చెప్పాడంట, మన అమ్మ వెళ్ళిపోయింది అని చెప్పేసి ధర్మరాజు చెప్పాడంట. అది నాన్నగారు ఆ మాట చెప్పి ఏమన్నారంటే, మన అమ్మ వెళ్ళిపోయిందని చెప్పేసి వీళ్ళందరూ ఏడుస్తున్నారు, ఈ మాట చెప్పి వీళ్ళందరూ ఏడుస్తున్నారు అప్పుడు, కానీ ఆయన శరీరం వెళ్ళిపోయింది, ఆయన శరీరం వెళ్ళిపోయింది కానీ ఆయన హృదయం అంతా భగవద్గీతలో చెప్పేశాడు, ఆయన హృదయంలో ఉన్న సొత్తు అంతా భగవద్గీతలో ఆయన చెప్పేయడం జరిగింది. భగవద్గీతలో ఆయన చెప్పిన ఆ మాటలు ఏంటంటే, ఆయన చెప్పిన అసలు ఆయన చెప్పిన సందేశం ఏంటంటే, నేను ఎలా ఉన్నాను అనుకున్నారు, కృష్ణుడు చెప్తాడంట భగవద్గీతలో, నేను ఎలా ఉన్నాను అనుకున్నారు, ఒక రూపానికి దేహానికి ఒక నామానికి పరిమితమై ఉన్నానని అనుకున్నారా, నేను ఈ రూపానికి పరిమితమై లేను, ఈ నామానికి కృష్ణుడు అంటున్నారు కదా, ఆ నామానికి పరిమితమయ్యి ఆయన లేరు నాన్నగారు చెప్పటం, ఆయన లేరు, కృష్ణుడు ఎలా ఉన్నాడో ఆయన ఆయన సందేశాన్ని ఎలా ఇచ్చాడంటే, అంటే ఓకే ఈ నామరూపాల్లో మీకు కనిపిస్తున్నాను, ఈ నామరూపాల్లో మీకు ఒక రూపంలో కనిపిస్తున్నాను కానీ ఈ రూపానికి అతీతంగా ఈ నామానికి అతీతంగా నేను ఉన్నాను, నేను ఎలా ఉన్నానంటే మీ హృదయంలో అంతర్యామిగా ఉన్నాను, మీ హృదయంలో ఆత్మగా ఉన్నాను, మీ మనసుకి మనసై ఉన్నాను, మీ ఇంద్రియాలకి ఇంద్రియమై ఉన్నాను, మీ ఆత్మకి ఆత్మై ఉన్నాను అన్ని చెప్పి చివరికి మీ ప్రాణానికి ప్రాణంగా ఉన్నాను అని చెప్పి, అంటే కృష్ణుడు అక్కడ హృదయాన్ని ఊపించేసేసాడమ్మా. ఇప్పుడు మామూలుగా రూపం అయితే మన అమ్మ మన గురువు మన దేవుడు మన రక్షకుడు ఆయన అమ్మ మన అమ్మ వెళ్ళిపోయింది అని చెప్పి ఈ మాట చెప్పారన్నమాట. అంటే మీ ప్రాణానికి ప్రాణంగా ఉన్నాను అని ఆయన హృదయంలో ఆయన హృదయాన్ని ఓపించేసి చెప్పేశాడమ్మా. ఆ మాటలు అందుకోవాలి వీళ్ళందరూ కూడా పంచ పాండవులు ఆ మాటలను అందుకోవాలి, అందుకుని ఎదగాలి అని చెప్పేసి చెప్పిన తర్వాత ఇప్పుడు ధర్మరాజు కృష్ణుడి గురించి ఏ మాటలు అయితే చెప్పాడని మా నాన్నగారు చెప్పారో సేమ్ నాన్నగారు కూడా ఇప్పుడు ఎవరికైనా కష్టం వచ్చిందనుకో కూర్చోబెట్టేవారు, కూర్చోబెట్టి మాట్లాడి ఒక తండ్రిలా ఆదరించేవారు. మళ్ళీ సలహా ఇచ్చేటప్పుడు ఒక స్నేహితుడిలా ఆదరించేవారు, ఒక స్నేహితుడు సలహా ఇచ్చినట్టుగా ఏమి ఎరగనట్టుగా మామూలు సామాన్య మానవుడిలాగా వీరికి పక్కన కూర్చోబెట్టుకుని సలహా ఇచ్చేవారు. మళ్ళీని మనం ఎక్కడికన్నా వెళ్ళామనుకో ఎక్కడికన్నా వెళ్తేని వాళ్ళ ప్లేట్లతో ఏమన్నా పట్టుకొచ్చి పెడతారు కదమ్మా, ఏమి ఒక్కోసారి జిన్నయ్యి పెట్టేవారు. పెడితే అప్పుడు నాన్నగారు అనేవారు, నేను జిన్ను తిన్నండి నాకు పడదండి అని, వీళ్ళు ఎక్కడ గిన్నె లోపలికి పట్టుకెళ్ళిపోతారేమోనని, మరి మనం ఆయన తిన్నంటే లోపల పట్టుకుపోతారు కదా అని, మీరు లోపలికి పట్టుకెళ్ళొద్దు ఇక్కడే ఉంచండి మా భక్తులు తినేస్తారు. అక్కడ అమ్మ అన్నారు, అక్కడ తల్లి కడుపు అనమాట, అసలు ఇంకా కడుపు చూసుకుంటున్న తల్లి అంటారు కదా, మరి మరి బదరీలో కూడా బస వచ్చేటప్పుడు ట్రైన్లో మాకు అసలు డబ్బులు లేవు, తినడానికి సరిపడిన డబ్బులు మనకు లేవు అసలు. అప్పుడు నాన్నగారు అసలు ఎలా అసలు కృష్ణుడు చేసిన లీలలో ఆ వైభవాలన్నీ జరిగిపోయినాయమ్మ మన కళ్ళ ముందర. అప్పుడు ఏం చేశారంటే ఆ ట్రైన్లో సార్, ఎందుకంటే ఈ మధుర భావాలు ఇవే గుర్తు చేసుకోవాలి మనం అంతే కదా. ఆ ట్రైన్లో ఏం చేశారంటే శాంతి కన్నాని ఆర్డర్ చెప్పేసేవారు, భోజనం ఆర్డర్ టిఫిన్ ఆర్డర్ భోజనాలు ఆర్డర్లు ఇచ్చేసేవారు. ఇచ్చేస్తే వాళ్ళేమో ప్లేట్ పట్టుకొచ్చి ఇచ్చేవారు, ఇస్తే ఇలా ఇలా కలిపి అసలు బయట భోజనం అయిన తింటారా అబ్బాయి ఇది ఏంటోలా ఉందమ్మా నాకు నచ్చలేదు నేను తినలేను అని చెప్పి శాంతితో చెప్పేసి ఆ ప్లేట్ ఏం చేసేవారు మనకు అందించి వీళ్ళు తినేస్తారమ్మా వీళ్ళు తినేస్తారు. అసలు కొనుక్కోవడానికి మనకు డబ్బులు లేవమ్మా, కొనుక్కు తింటే
మనం 4 రోజులు అనుకుని 15 రోజులు ఉండిపోయాం.
కరెక్ట్గా అక్కడ తల్లి ప్రేమ ఏ మన కష్ట సుఖాల్లో అసలు మళ్ళీ తండ్రి ప్రేమ మళ్ళీ స్నేహితుడు ప్రేమ అన్ని ప్రేమల్లో ఆయనలో చూసాం మనం. తర్వాత ఈ అన్ని ప్రేమలు ఎలా చూపించేవారు, ఏమి అరగనట్టుగా మనతో మామూలుగా మాట్లాడతా ఎలా చూపించేవారు, స్టేజ్ మీదకి వెళ్ళేవారు, స్టేజ్ మీద ఎక్కి ముగ్గురు అయిపోయేవారు. అసలు వీటిలన్నిటిలోంచి మమకారాల్లోంచి ఈ బాధల్లోంచి అసలు ఎలా బయటకు రావాలి, అసలు ఈ దేహభావాన్ని ఎలా వదులుకోవాలి అని మళ్ళీ వీటిలన్నిటిని మళ్ళీ తప్పించి ఎక్కడో హృదయాంతరాలలో ఉన్న ఆ మన స్వరూపం దగ్గరికి మళ్ళీ అక్కడ తీసుకుపోయే మార్గాన్ని చూపించడం కాదమ్మా, అక్కడ
నడిపించడం, పట్టుకుని నడిపించడం,
పట్టుకుని నడిపించడం కాదు మనకి అందించుకున్నారు
ఎత్తుకుని అంటే నడిపించారనడానికి లేదు, ఎందుకంటే మన ఎఫర్ట్ అసలు లేదంటే ఆయన ఒళ్ళోనే ఉన్నాము ఎత్తుకునే
తీసుకెళ్ళి మన భావాలు మన ఇష్టాలు అయిష్టాలు మన కష్టాలు అన్ని వెళ్ళిపోయి ఆ సమక్షంలో ఏం జరిగితే అసలు ఏం జరిగిందో మనకు అర్థమయ్యేది కాదు. అంటే సూటిగా డైరెక్ట్ గా ఉన్న వస్తువుని ఉన్నట్టుగా మనకి దర్శింప చేసేవారమ్మా అక్కడ మళ్ళీ గురువు అయిపోయేవారు. మళ్ళీ ఏదైనా మనం కోరుకుందాం అనుకోసా మనకి ఏదైనా ఇది కావాలి అని మరి ఇంకా మరి జీవలక్షణాలు కదా ఏదైనా కావాలి అని అనుకుంటే ఆ దేవుడు అయిపోయి ఆ కోరిక తెచ్చేసేవారు. ఆ కోరిక ఎలా చేరుతుందో మళ్ళీ వాటికి సంబంధించిన అన్ని చుట్టూ చేకూర్చేసి
అవును
అంటే మన తల్లి మన తండ్రి మన దేవుడు
గురువు
మన ప్రభువు మన రక్షకుడు మన స్నేహితుడు అన్ని పాత్రలో ఆయన మనకి వచ్చేసినాయి. సేమ్ అక్కడ కృష్ణుడు మరి ఆ కాలంలో కృష్ణుడు అలా పంచపాండవులకి మరి ఎలా అది జరిగిందో మరి అంటే పాండవులు వాళ్ళు కూడా ఋషులు కదమ్మా, వాళ్ళు కూడానే ఏదో ఋషి పుత్రులు ఏదో చెబుతారు కదా వాళ్ళు మహనీయులు మహాత్ములు వాళ్ళు, కానీ మనం
సామాన్యులు.
అసలు మనకి
అంటే సామాన్యుల పట్ల అలా ఉండడం అనేది అసాధ్యం అంటే
అలా ఉండలేదు
అసలు మనం వినము. అంటే చరిత్రలో కూడా ఇంత సామాన్యుల్ని అటే ట్రూత్ సీకర్స్ సత్యాన్వేషకులను ప్రేమించడం అంటే ఆయన ఉన్న స్థితి మనము పొందాలనే కాంక్షతో వెళ్ళిన వాళ్ళని అలా ప్రేమిస్తే అర్థం ఉందంట, కానీ ఏమీ లేని సామాన్యులు లౌకికులు అజ్ఞానంతో నిండిపోయిన వాళ్ళు సంసారంలో కొట్టుకుంటున్న వాళ్ళు అశాంతితో వెళ్ళిన వాళ్ళు అన్ని రకాల ఇబ్బందులతో వెళ్ళిన వాళ్ళని కూడా అలా ప్రేమించి అలా ఆదరించి అలా సంతృప్తి పరిచి అలా నెరవేర్చి అన్ని తీసుకెళ్లడం అనేది వినవాంటి ఎక్కడ. అందుకే లోకము కూడా అయిపోయారు అనిపిస్తుంది అంటే మనం విలువ తెలుసుకోలేకపోయాం. అంటే ఆయన నిజంగా నాన్నగారు ఏంటి అనే విలువ మనకి బహుశా అంటే ఎంత చెప్పుకున్నా ఎన్ని అనుకున్నా ఆయన డెప్త్ మనం అదే గురువు గారు అన్నట్టు మనకి రియలైజేషన్ వస్తే గానీ మనం ఆయన్ని కరెక్ట్ గా గుర్తించలేమేమో కూడా. అంటే అసలు
అంటే ఆయన విలువ మనం తెలుసుకోలేమమ్మా, ఆయన విలువ మనం అందుకోలేమమ్మా. ఎందుకంటే నాన్నగారు చెప్పేశారు ఒక మంచివాడు గుర్తించాలంటే ఇంకో మంచివాడే గుర్తించాలంటే ఇంకో జ్ఞాని భూమి
జ్ఞాని మాత్రమే గుర్తిస్తాడు. అవును,
మరి భగవాన్ని, మరి రామకృష్ణుణ్ణి, గౌతమ బుద్ధుణ్ణి మన హృదయం దాకా తీసుకొచ్చేసారు కదా వశ.
అవును,
అది ఆయనకి సాధ్యం, అది ఎవరికి సాధ్యం? అంటే అన్ని అన్ని రకాలుగానే అక్కడ స్టేజ్ మీద మళ్ళీ కొంచెం కూడా అసలు జాలిపడి ఊరు కాదు స్టేజ్ మీద. ఇంకా అసలు
అంటే మనం అంటే మనకున్న ప్రతి అంటే ఇప్పుడు అంటే హాల్లో 100 మంది ఉన్నా, 200 మంది ఉన్నా, 100 కాదు 1000 మంది ఉన్నా, ఎవరి బలహీనత, ఎవరి వాసనలు, ఎవరి అంటే ఇష్ట ఇష్టాలు, మన రాగద్వేషాలని, మన హర్షద్వర్గాల్ని ఉదాహరణలతో తీసి, అంటే ఈ కమలాపలం తొక్క ఒలిసి లోపల ముత్యాలు తీసినట్టు మొత్తం విడివిడిగా బయటకు తీసి చూపించి ఉదాహరణ చెప్పి దీనివల్ల ఏం ప్రమాదం, ఎందుకు ప్రమాదం, ఎంత ప్రమాదం, ఎలా విడుదల, అంటే అది విడుదల అవ్వకపోతే ఉండే ప్రమాదం, దాన్ని ఎలా విడమర్చుకోవాలి, ఎలా విడుదల అవ్వాలి, ఏది సత్యం ఏది అసత్యం, అసలు వివరణ అంటే సబ్జెక్ట్లో వివరణ కూడా, అంటే సామాన్యమైన మన డే టు డే లైఫ్లో ఉదాహరణలు ఇచ్చి, అంటే మనం ఏదైతే కనెక్ట్ అవుతామో అలాంటి ఉదాహరణలు ఇచ్చి, అంటే డైరెక్ట్ గా నీ ఎదురుకుండా పెట్టి నీ అరచేతిలో పెట్టి నువ్వు ఎందులోంచి విడుదల అవ్వాలో చూపించారంటే.
అసలు దేవుడు అంటే ఒక విగ్రహం అనుకున్నామమ్మా, తెలియదు కదా మనకి, అక్కడికి వెళ్ళి ఏదో కోరుకోవడం, అదే ఆ పని అయితే సరిపోతుంది, ఆ దేనికి సంబంధించిన కోరిక మళ్ళీ ఆ విగ్రహం దగ్గరికి వెళ్ళి మళ్ళీ నాకు నేను సంబంధించిన కోరికలు కోరుకుంటా, అలా జీవించే, మరి అలాగే జీవించే వాళ్ళం కదా. ఇప్పుడు వివేకానందుడి గురించి నాన్నగారు చెప్తా ఉంటారు కదా వర్ష, వివేకానందుడి గురించి వివేకానందుడు ఏమంటాడంటే, ఇప్పుడు నేను అన్నం తినటానికి లోకల్లోకి రాలేదు, నేను తావటానికి లోకల్లోకి రాలేదు, ఈ వివేకానందుడు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే నిద్రపోతున్న భారతదేశాన్ని మేల్కొల్పడం కోసమే ఈ వివేకానందుడు ఈ భూమి మీదకి వచ్చాడు అని వివేకానందుడు చెప్పిన మాటలు మనకి చెబుతా ఉండేవారు కదా. ఏ మనం ఇలా సంసారాల్లో పడిపోయి అజ్ఞానంలో ఎన్ని జన్మల నుంచి ఇలా జీవిస్తున్నామో మనకు తెలియదమ్మా. దేవుడు అంటే ఒక గుడి అంతే, దానికి మించి కొంచెం కూడా మనకు తెలియదు. అలాంటి మనల్ని అసలు అలా ఇళ్లల్లో పడి అలా ఉండి ఆ కష్ట సుఖాల్లో పడి అలా అలా కొట్టుకుపోయి మనల్ని మరి అసలు అజ్ఞానం అనే నిద్రలోంచి బయటకు తీసుకొచ్చి, బయటకు తీసుకురావటమే కాదు షా, లోపల ఉన్న శాంతి తీరాలకి చేర్చడం కోసం వచ్చిన గురువు అమ్మ. ధర్మరాజు అన్నట్టు రక్షకుడు, ప్రభువు, గురువు, దేవుడు, మన స్నేహితుడు అని ఇన్ని రకాలుగా చెప్పి ఇవన్నీ సరిపోవు, కానీ ఇవన్నీ సరిపోవు మన అమ్మ. అసలు ఈ అన్ని పదాలు, అమ్మ అనే పదం ఆయనకే సరిపోతుందమ్మా.
అవును,
దేహానికి దేహానే దేహానికి
తండ్రి ఉంటారు,
భూమి మీద ఉండొచ్చు
ఉండొచ్చు. అదే నాన్నగారు అన్నట్టు మనకి బట్టలు ఇవ్వచ్చు, మనల్ని ఇష్టంగా పెంచుకోవచ్చు, మనకి చదువులు చదివించవచ్చు, మనల్ని ప్రయోజకులం అయ్యేలాగా చేయొచ్చు, కానీ లోపలున్న శాంతిని ఎవరు అందిస్తారు? అంటే హృదయంలో ఉన్న శాంతి, హృదయం లో శాంతి ఉందని, ఆ అమృతం అక్కడే ఉందని, భగవంతుడు అక్కడే ఉన్నాడని, అది ఆ ఇన్నర్ లుక్ మనకి ఇచ్చి అక్కడికి వెళ్తే కానీ స్వేచ్ఛ సుఖం లేదని, స్వచ్ఛమైన ప్రేమ అక్కడే ఉందని, ఈ బాహ్యమైన బంధాలన్నీ కూడా అశాశ్వతము, అనిత్యము, అసత్యము అని, అసలు అంటే అదే అనేవారు కదా, మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఇష్టంగా చూసుకోవచ్చు, మిఠాయిలు ఇవ్వచ్చు, లేకపోతే మీకు మంచి బట్టలు కొనివ్వచ్చు, నగలు చేయించవచ్చు, కానీ నువ్వు అశాంతితో ఉంటే నిన్ను శాంతిలోకి వాళ్ళు తీసుకెళ్ళగలరా? ఒక్క గురువే చేయగలడా పని అని, అదే కనిన జనని కన్న ఘన దయాదాయక ఇది ఆ అనుగ్రహ అరుణాచల అన్నట్టు. అంటే తల్లి కన్నా, కన్న భూమి కన్నా, అంటే జన్మభూమి కన్నా కూడా, అంటే వెలకట్టలేంది, ప్రైజ్లెస్ అన్నమాట డివైన్ లవ్. అండ్ మన అదృష్టం అంటే, అంటే తల్లి తల్లి మంచి తల్లి, తల్లిదండ్రులు మంచి వాళ్ళు ఉండడం, వాళ్ళు మన క్రమశిక్షణగా ఇష్టంగా ఆప్యాయంగా పెంచి పెద్ద చేయడం, ఇంకా అంటే 1000 అంటే 1000 టైమ్స్ మోర్ డివైన్ లవ్ కురిపిస్తూ నాన్నగారు మాతృ హృదయంతో మన జీవితంలోకి రావడం, మనమే కాకుండా మన తల్లిదండ్రులు కూడా ఆయన దగ్గర ఆయన పాదాల దగ్గర కూర్చుని ఆయన అనుగ్రహం పొంది, అంటే తల్లిదండ్రులు కానించి మన కానించి మన పిల్లలు కానించి అందరినీ కూడా మన లైఫ్ ని ఆయన ఇన్వైట్ చేసి బ్లెస్ చేసి ఇంచుమించు అందరి కుటుంబాలని వెళ్ళినప్పుడు అందరూ కుటుంబం అంతా వచ్చి కూర్చుంటారు కదా అంటే నాన్నగారి దగ్గరికి, అందరికి వెళ్ళేవారు, ఆయన ఉన్న చోటుకి అందరూ వచ్చేవారు, కుటుంబ సమేతంగా బ్లెస్ చేసేవారు కదా అంటే మీకు మీ ఫ్యామిలీ అంతా నా గుండెలో ఉన్నారు, మన హృదయంలో ఉన్నారు, మిమ్మల్ని నేను చూసుకుంటాను అంటే చూసుకోవడమే కాదు చెప్పి చూసుకోవడం అంటే మళ్ళీ మనం ఎక్కడన్నా ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతావేమో, ఎక్కడన్నా వెలికి ఫీల్ అవుతామేమో అని మీరందరూ నా హృదయంలో ఉన్నారమ్మా, మీ కుటుంబం అంతా నా హృదయంలో ఉన్నారమ్మా, ఎవరు ఎవరి గురించి ఆలోచించక్కర్లేదు, మేము చూసుకుంటాము అంటే అందరినీ ఆంటీ అన్ని జనరేషన్స్ అంటే ఆయన దగ్గరికి వెళ్ళి తల్లిదండ్రులు తాతగారులు నానమ్మలు తాతగారులు మన పిల్లల తర్వాత పిల్లలు అసలు అలా ఎన్ని జనరేషన్స్, కొన్ని ఫ్యామిలీస్ అయితే 5 జనరేషన్లు నాన్నగారు చూసుకుంటారంటి డైరెక్ట్ గా. నాకు అదే అనిపిస్తుంది అసలు ఈ టైంలో మనం పుట్టి నాన్నగారిని చూసి నాన్నగారితో మన జీవనం సాగించి ఆయన పద్ధతిలో ఆయన చూపించిన మార్గంలో మనం నడిసి అది పొందాలి తప్ప ఇంకో రకంగా మన ఎవరి మాట ప్రవర్తన ఉన్నా కూడా అది ఆయనకు అవమానం అని అనిపిస్తూ ఉంటుంది ఆంటీ. అంటే నాన్నగారు అంత ప్రేమ కురిపించిన తర్వాత మన నోట్లో పరుషవాక్యం రాకూడదు, మన ప్రవర్తనలో అల్పత్వం స్వల్పత్వం ఉండకూడదు, అంటే మన బుద్ధిలో దోషాలు ఉండకూడదు, మన మనసులో మలినం ఉండకూడదు, ఉన్నా కూడా దాన్ని మనం సైలెంట్ గా కూర్చుని దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్న బలహీనతల్లోంచి బయటకు వచ్చే ప్రయత్నంలో ఉండాలి తప్ప మాట రూపంలో కానీ యాక్షన్ రూపంలో కానీ ఎవరికి హాని కానీ ఏ రకమైన నెగిటివిటీ కానీ భక్తులలో ఉండకూడదు అంటి. నాన్నగారి దగ్గర పెరిగిన భక్తుల్లో మాత్రం అది ఫర్గీవ్ చేయలేదు యాక్చువల్గా, ఫర్గీవ్ అండ్ ఫర్గట్ అని నాన్నగారు అంటారు కానీ ఆయన ప్రేమలో పెరిగి అంటే ఆయన ఆయన ట్రైనింగ్ ఇచ్చి పెరిగిన వాళ్ళు చాలా జాగ్రత్తగా మాత్రం బతకాలి. అంటే మిగతా వాళ్ళందరినీ క్షమిస్తాడు భగవంతుడు, గురువు అంత ట్రైనింగ్ ఇచ్చి 30 ఏళ్ళు కూడా ఉండి కూడా తిరిగి మన ప్రవర్తనలో కానీ మాటలో కానీ మనం కరెక్ట్ గా లేకపోతే మాత్రం టైం పట్టేస్తుంది ఆంటి. అంటే ఉద్ధరిస్తాడు మోక్షం ఇస్తాడు అంటే ఎప్పటికైనా పొందుతాము కానీ నువ్వు చూసుకోవాల్సిన బాధ్యత ఉందంటే మన తలంపు మన మాట మన ప్రవర్తన చూసుకోవాల్సిన బాధ్యత 100% ఉందంటి మనకి. అండ్ చెప్పండి
ఇప్పుడు ఇప్పుడు మనకి మనసే కదా, ఏది చేసినా మనసు, దేహం నేనని చెబుతాంది, ఇంకా మిగతా పనులు కూడా ద్వేషిస్తుంది, ఒకళ్ళేమో ఇష్టపడుతుంది, ఇంకా అలా అనేక రకాలైన పనులు అన్ని మనసే కదా. కానీ ఇప్పుడు నాన్నగారు మనకి ఇన్నర్గా చెప్పింది ఏంటంటే, ఉషా ఈ మనసు ఎక్కడి నుంచి వచ్చింది, దానికి ఎక్కడి నుంచి పుడతాంది మనసు, ఈ మనసుకు తల్లి ఎవరు, అంటే మనకు తల్లి ఎవరు, ఆగులున్నా చైతన్యమే
ఈశ్వరుడు.
అందుకే కదా ఆ మాటకు కూడా వివరణ స్పీచ్ మొదలు పెట్టగానే ఏమనివ్వరు, ఉషా ఆత్మ బంధువులాడా, అంటే ఆత్మకి ఆయన బంధువు అని చెప్పి ఇవ్వరమ్మా, బయట అన్ని చూస్తా కూడా మళ్ళీ లోపలున్నా ఆత్మకి బంధువు అని, అంటే ఆయన ఎవరు, ఆత్మే, ఆత్మకు సంబంధించిన ఆయన ఆత్మ బంధువు ఆత్మే కాబట్టి. అంటే ఈ మనసుకి పుట్టిల్లు అదే కదా, భగవాన్ గురించి చెబుతా నాన్నగారు చాలా సార్లు అనేవారు, ఓ మనసా నీ పుట్టింటికి పోరాదా నువ్వు, అక్కడ ఇక్కడ ఊరు తిరుగక ఉల్లము నేను కానీ అనగా నీ జుదు చూపు మరి నా చల అని చెప్పినప్పుడు అక్కడ ఇక్కడ ఏం తిరుగుతావు, నీ పుట్టింటికి పోరాదా, అంటే పుట్టిల్లు ఎవరో, ఎక్కడి నుంచి పుట్టిందని, ఎక్కడి నుంచి పుట్టింది మన స్వరూప స్థితిలోంచి, అది ఏం చేసింది ఒక చిన్న రశ్మి, ఒక చిన్న కిరణం, అంటే ఒక చిన్న తలంపు, ఆ తలంపుకి లోబడి దేహం నేననుకుని ఇలా పెంచుకోలేలాగా తిరుగుతున్నాం, ఇష్టాలని ఆ ఇష్టాలని అలాగా ఆ మనసు దాని తల్లి దగ్గరికి, అది నిజమైన మదరోష, నిజమైన అమ్మ మన నాన్నగారు, అంటే మన నాన్నగారు అంటే ఆత్మ
అంతర్యామి
చైతన్యం. అది నిజమైన తనదా, తన తల్లి దగ్గరికి వెళ్ళిపోయింది అనుకో, వెళ్ళిపోతే అసలు ఏ గొడవ ఉండదు. ఇక్కడ ఉద్వేగాలు ఉండవు, అక్కడ ద్వేషాలు ఉండవు, కక్షలు ఉండవు, అసలు ఏది ఉండదు. అది ఏది లేని స్థితి ఒకటంటూ ఉంది, అది నీ హృదయంలోనే ఉంది, అది నీ పుట్టిల్లు, నీ అసలు స్థితి, నీ నిజస్థితి, అక్కడికి వెళ్ళిపోండి అనే కదా ఇప్పుడు నా అందరు చెప్పిన టీచింగ్. మరి అక్కడ ఇప్పుడు నిజంగా మదర్స్ డే రోజున కూడా మనం ఎక్కడికి వెళ్ళాలి? మళ్ళీ మన
పుట్టింటికి, తల్లి దగ్గరికి.
అది మన
అంటే శరీరానికి తల్లిలాగా మన మనసుకి తల్లి హృదయం, కాబట్టి ఆ హృదయంలోకే మనసుని పంపాలి,
పంపించేయాలి. అది ఇంకా నాన్నగారి గురించి ఇంక ఇది అది అని ఇంకా ఎంత చెప్పినా తరగదమ్మా. ఇంకా అదే ఇప్పుడు నాన్నగారు చెప్పిన పద్ధతులు మనం ఎలా ప్రవేశించాలంటే ఏ రకంగా మనసుని నిర్మలం చేసుకుని, మనసుని నిర్వికారం చేసుకుని, మనసుని పవిత్రం చేసుకుంటే అది దానంతటదే బ్లూ చూపుతూ అంతర్దృష్టిలో లోపలికి ప్రవేశిస్తుంది, ఆయనతో కలిసిపోతుంది. అది తల్లి ప్రేమ, అది నిజమైన ప్రేమ. లోపలికి కొంచెం నువ్వు వెళ్ళావనుకో లోపల నుంచి ఆయన లాగేసుకుంటారంట. అంటే తల్లి చూసేవా మనం పెట్టివారు కదమ్మా, జిన్ను లోపలికి పట్టుకెళ్ళనిచ్చేవారు కాదు, ఇక్కడే ఉంచేయండి, పెట్టేయండి పెట్టేయండి పెట్టేయండి, మా భక్తులు పెట్టేయండి తినేస్తారు. అలా ప్రతి విషయంలోనే కాపుదల కింద ఉండేవారమ్మా. మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా వచ్చినా కానీ కాపుదల కింద ఉండేవారు. అసలు ఎవరో ఆయన తిడితే ఆయన తిట్టేవారు. ఏ అదైనా ఈ వ్యవహారాల గురించి, బంధాల గురించి, వాటిలోంచి ఎప్పుడు బయటకు వస్తారు అని జీవుని తిట్టేవారు. ఈ జీవుణ్ణి మనసుని తిట్టేవారు. ఏ మన శరీరాన్ని ఇలా మనల్ని ఎవరన్నా తిట్టారనుకోమని ఇంట్లో వాళ్ళు తిట్టిన అసలు ఒప్పుకునేవారు కాదు, అసలు ఊరుకునేవారు కాదు. వాళ్ళని వాళ్ళు మళ్ళీ ఆయన దగ్గరికి వచ్చారనుక అడిగేసి ఎవరు ఏంటండి మీరు ఇలా మాట్లాడుతున్నారంట అని వాళ్ళు డైరెక్ట్ గా చెప్పేవారు. ఆయన పిల్లల్ని మరి అలాగా
చూసారు అంటే జనరల్ గా అంటే మనకి అటాచ్మెంట్ ఉంటుంది, గురువుకి ఓన్లీ డివైన్ లవ్ ఉంటుంది, కానీ ఆయన మన పట్ల వాత్సల్యం కూడా చూపించారండి. అంటే వాత్సల్యంతో కూడిన ప్రేమ చూపించారు ఆయన మనకి.
అదే ఆ ప్రేమ కూడా ఎటువంటిదో ఆయనే చెప్పారు కదా ఉష, ఆ ప్రేమని ఆ ప్రేమ ఎందుకంటే అది మనసుకి అతీతమైన ప్రేమ. మన మనసుకి లోబడి మనసు పరిమితిలో మనం జీవిస్తున్నాం. ఆ ప్రేమ గురించి మనకు ఎలా తెలుస్తుంది ఉష?
అవును అవును.
ఆ ప్రేమ ఎటువంటిది, ఎక్కడి నుంచి వస్తుందో కూడా ఆయన చెప్పేవారు.
చెప్పేవారు అదిని చాలా సార్లు అంటే స్కిన్ డీప్ ఏముందండి మీ బంధాలు, ఏమున్నాయండి మీ ప్రేమలు, ఈ ప్రేమలు దోమలు ఈగలు ఏంటండి, ఇలా ఇలా ఒక్క ప్రిక్ సూత్రం ఒక ప్రిక్ ఇస్తే రక్తం వస్తుందండి, ఇవ్వండి మీ ప్రేమలు. అసలు ప్రేమ ఈశ్వరుడిది కదా, అసలు ప్రేమ మీ గురువుది కదా. అంటే మీరన్నట్టు ఇందాక మీ ఊపిరికి ఊపిరి అయి ఉన్నాను, మీ ఇంద్రియాలకు ఇంద్రియాలు అయి ఉన్నాను, అంటే మీరు చూసే దృశ్యాల కన్నా, మీ ఇంద్రియాల కన్నా, మీ మనసు కన్నా, మీ బుద్ధి కన్నా నేను మీకు అతి సన్నిహితంగా ఉన్నాను, అన్నిట్లో ఉన్నానని చెప్పారు. అతి సన్నిహితంగా ఉన్నది నేనే అని చెప్పారు. అది ఉన్నది నేనే, అసలు నువ్వు లేవని చెప్పారు. అంటే అంటే అండర్స్టాండింగ్ తీసుకురావడం కోసం స్టెప్ బై స్టెప్ చెప్పుకుంటా ఫైనల్కి తీసుకెళ్లేవారు. ఫైనల్ తీసుకెళ్లి ఉన్నది అదే నువ్వు లేవు అని అది మనకి స్ఫురింప చేసేవారు అంటే. లేకపోతే దుఃఖరహిత స్థితికి ఎలా వెళ్ళిపోతామండి? అంటే ఆ చైతన్యం వరకు మనల్ని కేవలం మాట కాదు కదా, చైతన్యం దాని తాలూకు అనుభవం ఇచ్చి, దాన్ని రుచి చూపించి, ఇక్కడ రా అసలైన సుఖం ఉంది, దీనికోసం బయట వెంపర్లాడకి, ఇంకా బయట లోపల రుచి చూస్తేనే బయట ఏమీ లేదన్న సంగతి అర్థమవుతుంది. లేకపోతే అసలు అర్థం కాదు కదా అంటే చెప్పుకుంటా మాటలతో అర్థం కాదు, కానీ అది అర్థం అయ్యేలాగా అనుభవపూర్వకంగా మాట ద్వారా అనుగ్రహించి, చేత ద్వారా, మాట ద్వారా, టచ్ అన్నారు కదా, వన్ లుక్ ఈజ్ ఇనఫ్, వన్ టచ్ ఈజ్ ఇనఫ్, వన్ వర్డ్ ఈజ్ ఇనఫ్ అని అన్ని విధాలుగా మనల్ని బ్లెస్ చేసి, ఆ శాంతి మనం ఎంజాయ్ చేసేలా చేసి, ఆయన సమక్షానికి మించి సృష్టిలో ఎక్కడా లేదనేది మాత్రం ప్రతి ఒక్క భక్తుల అనుభవం. అంటే నాన్నగారి సమక్షానికి మించి సృష్టిలో ఏమీ లేదు, అందుకే పాపం అమెరికాలో వెళ్ళిపోయినా ఆస్ట్రేలియా వెళ్ళిపోయినా ఏ దేశం వెళ్ళినా ఎంత సంపాదించుకుంటూ ఉన్నా ఎప్పుడు భారతదేశం వెళ్ళిపోయినా నాన్నగారి దగ్గర పడిపోదామా అనే అంటే తప్పనే భక్తులందరికి నాన్నగారికి దూరం వెళ్తున్నామని బెంగే అంటే ఆయన చూపించిన అపూర్వమైన ప్రేమ అంటే అది అంటే ఇటువంటిది ఇంకా మనం భూమి మీద చూడం.
మనం మాటల్లో చెప్పుకుంటే ఆ ప్రేమకి న్యాయం చేసినట్టు అవ్వదు, తక్కువే
చేయలేవు.
మాటల్ని దాటింది కదా, మనసును దాటింది కదా ప్రేమ, అది అద్వైత ప్రేమ. అది అసలు ప్రేమను ఎలా వర్ణించేవారు షా, అది దేహం, దేహాన్ని వదిలి జీవుడు ఎక్కడికి వెళ్ళినా అసలు వెంటాడు వేటాడు అలా ఎలా ప్రేమిస్తాడో వివరణ ఇచ్చేవారు కదా అసలు.
అంటే లేకపోతే అసలు ఫియర్లెస్ స్టేట్ కి వెళ్ళలేము అంటే ప్రేమతోనే మనం ఫియర్లెస్ స్టేట్ కి వెళ్తామండి. అంటే ఆ ప్రేమ, ఆ కరుణ, ఆ రక్షణ, ఆ స్నేహం ఇవన్నీ మనకు కూడా ఉండిపోయినాయి ఇప్పుడు. ఎందుకంటే అది శరీరంతో శరీరానికి సంబంధించింది కాదు, అది అది కురిపిస్తూ కురిపిస్తూ అది మనలో భాగం చేసేసారు. అందుకే ఇంకా మనం ఎక్కడున్నా, ఒంటరిగా ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, అసలు ఏ రకమైన వికారం రాకుండా మనం ఉండగలుగుతున్నామంటే అది ఎంత దయ అంటే. అంటే ఇంక శరీరం ఉందా లేదాతో కూడా సంబంధం లేకుండా ఆయన ప్రేమ మనం నిరంతరం పొందుతూనే ఉన్నాం, పొందుతూనే ఉంటాము మనం. అంటే ఆ స్థితికి వెళ్ళే వరకు ఇంకా మనకి రహదారి చేసి వెళ్ళిపోయారండి.
ప్రేమ ఒక ప్రవాహంలా వచ్చేస్తుంది కదా ఉష, అది ఆగట్లేదు. అలా ప్రవాహంలా ప్రేమ వచ్చినప్పుడు అలా లోపల ఉన్న అద్వైత స్థితి కూడా అలా వచ్చేస్తుంది. అది కూడా ఆగదు, అది కూడా ఆగదు. వివేకానంద స్వామి ఈ రామకృష్ణుడు మనకి ఇవ్వగలడా అనే అనుమానం వచ్చినప్పుడు అప్పుడు చూపుతారు. ఎవడైతే ఎవడైతే కృష్ణుడు వాడే ఈ రామకృష్ణుడు, అందుకేస్తావు నరే ఎంత అందమైన మాటలు శాసనం.
అంటే మనము అంటే చాలా దగ్గరగా సన్నిహితంగా వచ్చి అన్నిటికీ అవైలబుల్ గా ఉంటే ఆయన పరమాత్మల సంగతి మర్చిపోతాం కదా అంటి. అందుకు ఆయన నొంపు పెట్టుకుని మనకి చెప్పేవారు, అంటే ఇలా మీదకు వచ్చేసి సందేహిస్తున్నావా సందేహిస్తున్నావా అంటే మన మొహాల మీద ఇలాగే చేతులు పెట్టి సందేహిస్తున్నావా నరేన్ సందేహిస్తున్నావా నా గురువు ఏంటి ఇలా సామాన్యంగా ఉన్నాడు, ఇదేంటి నొప్పి పడుతున్నాడు, అందరు మనుషుల్లాగే ఇలా సఫర్ అవుతున్నాడు, అసలు నేను దేవుడు అనుకుంటున్నాను ఇప్పుడు దాకా, ఈయనకి నిజంగా దైవానుభవం ఉందా అనే సంశయం రాగానే కూర్చుని కళ్ళలో కళ్ళు పెట్టి ఇలా చేపెట్టి ఓ నరేన్ డౌట్ పడుతున్నావా అనుమానిస్తున్నావా అని ఎవరైతే రాముడో ఎవరైతే కృష్ణుడో వాడే ఈ రామకృష్ణుడు అని అనేవాడమ్మా. అప్పుడు గుర్తించాడమ్మా నరేన్ అంతటి వాడికి కూడా, అంటే అంతటి అంటే సప్తర్షుల్లో ఒకరిని రామకృష్ణుడు ఏరి తెచ్చుకున్నవాడు కూడా లాస్ట్ లో గురువుని డౌట్ చేశాడు. సో నరేంద్రుడికే డౌట్ ఇస్తే మనం ఏ పాటి వాళ్ళం అని చెప్పి ఆయన కనీసం అంటే ఎన్నిసార్లు ఈ సందర్భం చెప్పారండి.
అంటే
ఆయన ఎందుకంటే మనకెక్కాలని, అంటే మిస్ అవ్వద్దు, మీ కళ్ళు ఎదుర్కొన్న ఉన్నది చైతన్యము, పరబ్రహ్మము, భగవంతుడు. మీరు దేనికోసం అయితే అన్వేషిస్తున్నారో, జన్మ జన్మలుగా దేనికోసం అయితే బయట వెతుకుతున్నారో, అది ఇక్కడే మీ ఎదుర్కొండా ఉంది, మీ లోపల ఉంది, మీ లోపల ఉన్నది చూపించడానికి నేను వచ్చాను. అంటే ఇక లోపల బయట కూడా వేరు లేదు అని మళ్ళీ అంటే ఒక్కొక్క కాంటెక్స్ట్ లో ఒక్కొక్కలా టీచింగ్ చేస్తూ లోపలుంది అంటూ అని బోధిస్తారంటి, మళ్ళీ లోపల బయట అంటూ లేదని బోధించారంటి, ఉన్నది బ్రహ్మం ఒక్కటే అని బోధించారంటి, ఎందుకు బ్రహ్మం ఒక్కటే దానికి భిన్నంగా ఏమీ లేదో బోధించారంటి, చైతన్యము జీవుడు వేరు కాదు జీవుడు నావాడన్నారు. అందుకు నువ్వు నిన్ను హింస పెట్టుకోకు, నువ్వెవరిని హింస పెట్టకు, ఇతరుల్ని హింస పెట్టొద్దని చెబుతారు, నిన్ను నువ్వు హింస పెట్టుకోవద్దు ఎందుకంటే జీవుడు నావాడు. అద్భుతం అంటే అంటే ఎవరికెవరు ఏమి కారు, ఒక్క మాటే కదా అంటే ఇంకెవ్వరి మీద ఆధారపడకు నువ్వు నీ సుఖానికి. బాహ్యంగా సుఖం అంటూ లేదు, ఏదున్నా ఇక్కడి నుంచే వస్తోంది. నువ్వు నిజంగా ఎంజాయ్ చేసే వస్తువులో ప్రేమ ఉందనుకున్నా కూడా అది నీ మనసు హృదయంలోకి మునిగితే వస్తుంది, కానీ బయట లేదు. అసలు ఇలాంటి సూక్ష్మాలు ఎవరు చెప్తారంటే, ఇప్పుడు నువ్వు సినిమా చూస్తావు నీకు ఆనందం వస్తుంది, లేకపోతే నువ్వు జిన్ను తింటావు నీకు ఆనందం వస్తుంది, లేకపోతే నువ్వు ఒక ఇష్టమైనది ఏదో చేస్తావు, లేకపోతే ఇష్టమైన వ్యక్తి ఎవరో వస్తారు నీకు ఆనందం వస్తుంది. ఆ ఆనందం మీకు వ్యక్తుల్లోనో విషయాల్లోనో వస్తువులోనో లేదు, అది చూసినప్పుడు అది విన్నప్పుడు అది తిన్నప్పుడు మనసు వెళ్ళి ఒక్క ములుగు చైతన్యంలో ములుగితేనే నీకు ఆనందం వస్తుంది తప్ప అది బాహ్యంగా రావడం లేదు. అంటే బాహ్యంగా ఉందనుకున్నప్పుడు కూడా నీకు అక్కడి నుంచి రావట్లేదు, నీ సోర్స్ ఇక్కడే ఉంది, నీ హ్యాపీనెస్ సోర్స్ ఇక్కడ తప్ప బాహ్యంగా లేనే లేదు. ఆ సోర్సే నీ మదరు, ఆ సోర్సే చైతన్యము, అదే నీ నిజస్వరూపము. ఈ మనస్సు బాడీని వేసుకుని బాడీ వచ్చాక మళ్ళీ ప్రపంచం వచ్చి ప్రపంచం వచ్చాక దేవుడని ఆరాధించి ఆరాధించి ఎన్ని జన్మలు ఇలాగా విసిగిపోయి టయర్డ్ అయిపోయి ఉన్నావు, ఇప్పటికైనా నా దగ్గరికి రా, రెస్ట్ ఇక్కడ మాత్రమే, సుఖం శాంతి ఇక్కడ మాత్రమే అనేది రుజువు చేసి చూపించారండి. ఇది కాకుండా నువ్వు వెళ్ళినా నీకు మిగిలింది సఫరింగ్ అనేది కూడా మనందరికి తెలుసు, ఎందుకంటే మనసు ఉండలేక అటు ఇటు వెళ్తుందండి. వెళ్ళిన ప్రతి చోట ఇది నిజం కాదు అనేది నాన్నగారు చెప్పిన మాట అంటే పెళ్ళమని తగులుతుంది. అంటే నువ్వు బయట సీక్ చేసావా నీకు సఫరింగ్ వెంటాడుతుంది, నువ్వు సీక్ చేయకుండా మీరన్నట్టు హృదయంలోకి దాన్ని పంపావా ఉన్నదే శాంతి అని అన్నారు. నీకు ఇక్కడే చాయిస్ ఇచ్చాడు భగవంతుడు, నీకు ప్రారంభానికి చాయిస్ లేదు. ఇప్పుడు మనసు ఉన్నాక శరీరం వస్తుంది, కర్మని బట్టి శరీరం వస్తుంది, శరీరానికి ప్రారంభం వచ్చేస్తుంది. నీకు ఒకే ఒక్క చాయిస్ భగవంతుడు ఫ్రీ విల్ ఇచ్చాడు, ఎక్కడ తాదాప్యం పొందుతావా తాదాప్యం నుంచి విడుదలైపోతావా. కర్తృత్వంతో నువ్వు పనిచేసి నేను అనుకుంటావా, వదిలేసి కర్త ఈశ్వరుడు అని గ్రహిస్తావా. అది గ్రహిస్తే అయిపోతుంది, ఇది పట్టుకుని ఎలాడితే దుఃఖ సాగరం. సో నువ్వు ఇటు వెళ్తావా ఇటు వెళ్తావా, ఎంజాయ్మెంట్ వైపు వెళ్తావా పర్ఫెక్షన్ వైపు వెళ్తావా. ఎంజాయ్మెంట్ వైపు పరిగెడుతూ నేను పర్ఫెక్షన్ కావాలి అంటే అది నీకు రాదు. నువ్వు ఎంత ఎంజాయ్మెంట్ వైపు వెళ్తావో అంత దూరం నువ్వు పర్ఫెక్షన్కి అంటే నీ నిజమైన హౌస్కి నీ హోమ్కి నువ్వు దూరం అవుతావు ఎంజాయ్మెంట్లతో నువ్వు ప్రయాణం చేస్తూ ఉంటే. అలా అంటే ఇంకా ప్రతి క్షణం అంటే మనం బేలూరు మనం రామకృష్ణుడి దగ్గరికి కూడా వద్దాం. నాన్నగారు లైఫ్ పొడుగునా బుద్ధుడు గురించి చెప్పారు, జీసస్ గురించి చెప్పారు, రామకృష్ణుడి గురించి చెప్పారు, కానీ మనం ఎక్కడికి వెళ్ళినా నిజంగా నాన్నగారు చెప్పకపోతే ఆ ప్లేసెస్ చూసినా అంటే ఏదో చూస్తాము, ఏదో కొంత ఆనందం పొందొచ్చు, ఏదో కొంత భక్తిభావం రావచ్చు, వెళ్ళింది ఊరికే వృధా కాదు. కానీ అది నాన్నగారు చెప్పి, నాన్నగారు వర్ణించి, నాన్నగారు వాళ్ళని జీవించి చూపించిన మొల అందరు టూరిస్టులా మనం వెళ్ళి చూసిరాము, అందులో తాదాప్యం వచ్చేస్తుందండి. అది మాయాపూర్. ఇప్పుడు మాయాపూర్ వెళ్ళినా, రామకృష్ణుడు మఠానికి వెళ్ళినా, కామర్పుకూర్ వెళ్ళినా, మన జయరాంబాటి వెళ్ళినా, నాన్నగారి మాటలు, నాన్నగారు అంటే వాళ్ళ గురించి చెప్పింది, వాళ్ళ గురించి జీవించింది అక్కడ మనకి కళ్ళకు కట్టినట్టు కనిపిస్తూ ఉంటుంది కదా.
కాశీ వెళ్ళినప్పుడు, కాశీ వెళ్ళారు కదా నాన్నగారు, వెళ్ళినప్పుడు రాజమామకి తర్పణాలు అయ్యి వదిలి పెండాలు పెట్టేసి వెనక తిరిగి ఆశ్రమానికి వచ్చేస్తారు. ఆశ్రమానికి వచ్చి కూర్చుని ఇప్పుడు అమ్మ అనేటప్పటికీ ఆ మాట గుర్తొస్తాం దోష, అందుకని గుర్తొచ్చిన మాట చెప్పాలి కదా. అప్పుడు అవన్నీ అయిపోయిన తర్వాత వచ్చేసి కాశీలో ఆశ్రమంలో హాల్లో కూర్చున్నారు. కూర్చుని ఒక మాట అన్నారు ఆ రోజు. ఏమన్నారంటే, మాకు మా అమ్మ ఎడిపోయింది, మేము ఇప్పుడు పెండాలు అవి కూడా ఇచ్చేసి వచ్చేసాము, మా అమ్మ ఎడిపోయింది, కానీ మా అమ్మ ఎడిపోతూ మాకు ఇంకో అమ్మని ఇచ్చింది అని, ఆ అమ్మ ఎవరంటే అని నేను చూపించారు సార్ ఉషే మా అమ్మ. మా అమ్మ ఎడిపోతూ ఎడిపోతూ ఈ ఉషని ఇచ్చి ఎడిపోయింది, ఉషే ఇప్పుడు మా అమ్మ, అన్నీ మా కష్ట సుఖాలు మా అన్నీ కూడా ఉష చూసుకుంటుంది రేపు నుంచి అని చెప్పారు. స్పష్టంగా చెప్పి అంటే అలాంటి గురువు గారు, ఇప్పుడు అలాంటి నాన్నగారు, అలాంటి మహానుభావుడు ఊరికే వర్షమే నాకు జన్మని ఇచ్చిన తల్లి వెళ్ళిపోయినా నాకు ఈ అమ్మ ఉంది అని అన్నారా అంటే అమ్మ ప్లేస్ లో నేను పెట్టారంటే ఉష మరి ఏదో అవినాభావ సంబంధం ఉంటుంది కదా, లేకుండా అనరు కదా. ఇప్పుడు ఆ మాటలు మా చెవులతో విన్నాం అనుకో అమ్మ, మేము చూసి సంతోషించాలి. అంతేకాని నీ మీద అసూయపడి ఏ నిన్ను ఏదో ఏదో మాటలతో హింసలు పెట్టి ఇలా చేసామనుకో తిరిగి ఆ హింసలన్నీ తిరిగి మాకే వస్తాయి. చూసి సంతోషించే చిన్న గుణం కూడా మాకు లేకపోతే ఎలా ఉష అసలు చూసి సంతోషించాలి కదా.
అంటే అది ఆయన ప్రేమ అంటే, అది స్పిరిచువల్ డాటర్ అన్నారు, మానసిక పుత్రిక అన్నారు. ఒక స్టేజ్ వరకు అంటే చిన్నపిల్లలాగే ఉండిపోయాం ఆయన దగ్గర, కానీ తల్లి వెళ్ళిపోయిన తర్వాత ఆయన నిజంగా స్మరించారా అంటే కన్నమ్మ కూడా అంటే పబ్లిక్ గా చెప్పాల్సిన అవసరం లేదు దీన్ని అన్నారనమాట. నాన్నగారు పర్మిషన్ లేకుండా ఎప్పుడు దేశం దాటి బయటకు వెళ్ళొద్దు షా, మీరు తల్లి వెళ్ళిపోయాక 11 రోజులు రోజు ఫోన్ చేసేటప్పుడు ఉషిక్కడ లేదు అమ్మ వెళ్ళిపోయింది, ఉషిక్కడ లేదు అమ్మ వెళ్ళిపోయింది అని ప్రతిరోజు 11 రోజులు తలపెట్టుకున్నారు. నాన్నగారు పర్మిషన్ లేకుండా నాన్నగారు మిమ్మల్ని వెళ్ళమని పర్మిషన్ ఆయన అంతటిచ్చి పంపితే తప్ప మీరు దేశం దాటకూడదు అని జిన్నూరు వెళ్ళినప్పుడు కన్నమ్మ అన్నారంటే నాకు అనిపిస్తుంది. అంటే నిజంగా మనకు అర్హత లేదు, అసలు వీటికి అర్హత లేదు. అయితే అర్హతనిచ్చి అంటే ఆయన చెప్పిన పద్ధతిలో మనం జీవించేలా చేసి, అంటే ఎక్కడ పెట్టి ఎలా అంటే ఒక అంటే ఇప్పుడు తల్లిదండ్రులు ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి, నువ్వు నీకు ఎంత ట్రైనింగ్ ఇచ్చి ఎంత ప్రోత్సాహం ఇస్తే నువ్వు అవుతావు? నీ అంతటి నీకు ఉండాలి, ప్రోత్సాహం ఉండాలి. అసలు మన ప్రయత్నం లేకుండా ఆయన ప్రోత్సాహంతో అక్కడ పెట్టాలని చూసారండి. అంటే దానికి అనుగుణంగా జీవించకపోతే అది ఆయనకు అవమానం. నాకు అదే అనిపిస్తుంది అంటే ఆయన ఒక ఒక హైయెస్ట్ స్టేట్మెంట్ ఒకటి చేసి వెళ్ళిపోయారు అంటే దాన్ని పోషించుకోవాల్సిన బాధ్యత నీకుంది. అందుకే నువ్వు పొరపాటు చేయకూడదు, పొరపాటు మాట్లాడకూడదు, పొరపాటు తలపెట్టకూడదు. ఎందుకు? నేను ఎక్కడ చూశారు నాన్నగారు ఏ స్థాయిలో ఉండాలనుకున్నారు మనందరినీ నాన్నగారు? అంటే ఆయన సింహాసనానికి మనందరినీ చక్రవర్తిని చేద్దామనే ఆయన ప్రయత్నాన్ని మనం సఫలం చేయాలి. అంటే ఎలా చేస్తాము? ఆయన మాటను ఆచరించి ఆ నేను మనం లేము ఉన్నది ఆయనని కంప్లీటెస్ట్ సరెండర్ టు ది విల్ ఆఫ్ గాడ్ అంటారు చూడండి. అంటే ఆయన ఆయన సంకల్పానికి భిన్నంగా సృష్టిలో ఏమీ లేదు, ఏది జరిగినా ఆయన సంకల్పం ప్రకారమే జరుగుతోంది. మనకి కష్టం రావచ్చు, సుఖం రావచ్చు, సుఖ దుఃఖాలు కూడా దీనికి అతీతంగా నా గురువు ఉన్నాడు, మనం వెళ్ళవలసింది అక్కడికి. అంచేత మంచి వచ్చినా చెడు వచ్చినా కూడా అంటే ఇప్పుడు పొగడుతొస్తుంది, విమర్శ వస్తుంది. పొగడుతొచ్చినప్పుడు బానే ఉంటుంది, విమర్శ వచ్చినప్పుడు కంగారు వస్తుంది. కానీ విమర్శ రాకపోతే మనం ఎక్కడున్నామో మనకు తెలియదు. ఇప్పుడు అందరూ ప్రేమిస్తున్నారు అనుకోండి ఆంటీ, ఎంత అహంకారం ఉందో తెలియదు. అదే ఒక 10 మందితో గురువు గారే విమర్శించాలి, ఎందుకంటే నాన్నగారు అనేవారు కదా. ఇప్పుడు నీకు బాగా ఇష్టమైన వాళ్ళతో తిట్టిస్తాడంట, నీ ఇంట్లో నీకు ఎవరైతే బాగా ఇష్టమో వాళ్ళతో తిట్టిస్తాడంట. ఎందుకు? వాళ్ళ మీద నీకు మమకారం పోవడం కోసం. ఏ సో మన అటాచ్మెంట్ ని తెంపడానికి, మన దేహాత్మ బుద్ధిని తెంచడానికి మనం అంటే ఈ చీపిరికట్ట కూడా విలువ లేని ఈ అహంకారాన్ని పట్టుకుని మనం వేలాడుతున్నాం. దీనిలోంచి దీన్ని విడుదల చేయాలంటే ఈ పరిస్థితులు పంపితే ఈ నొక్కుడు నొక్కి వీళ్ళని కక్కించి అంటే ఆ జీవ లక్షణాలు కక్కించి మనం తీసుకెళ్దామని ఆయన నిర్ణయం తీసుకున్నప్పుడు ఎన్ని పంపినా మనం మంచి కోసమే. ఇంకా అంటే ఇంకా ఇంకా మంచి చెడు ఉంది, ప్రసాదం ప్రసాదం అనుగ్రహమే
అంతే అంతేనమ్మా. ఇంకా
ప్రసాదం
ఎటువంటి మహోన్నతమైన స్థితిలోకి నేను తీసుకెళ్ళటం కోసం ఈ విమర్శలు ఇవన్నీ కూడా అంతే. అది కూడా ఆయన లేలే, ఆయన ఆడించే అది కూడానమ్మా.
అందుకే ఆయన ఆయనకి భిన్నంగా ఏమి చూడకుండా మన ప్రయాణం వెళ్ళిపోతుంది అనుకోండి అండి. మీరన్నట్టు జీవలక్షణాలు ఉన్నంత కాలం కొంచెం ఒత్తిడి ఉంటుంది, జీవలక్షణాలు ఉన్నంత కాలం కూడా నీకు బలహీనత ఉన్న చోట నొక్కితే నీకు పెయిన్ ఉంటుంది. నాన్నగారు దీనికి కూడా అన్నారు. నాన్నగారు అంటే అంటే ఇంత ట్రావెల్ చేసి మీతో ఇంత సన్నిహితంగా ఉండి, అంటే ఇంకా నిరంతరం నీడలాగా ఆయన కూడా ఉండి ప్రయాణాలు చేస్తూ ఉండి ఆయన పక్కనే ఉండి ఆయన సబ్జెక్ట్ అంతా మన కళ్ళలో కళ్ళు పెట్టి దయతో ఎంతో దయతో ప్రేమతో అందించేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి కదా అండి. ఇంత చేసి కూడా ఇంకా మనం అక్కడికి ఎందుకు ఎందుకు మనకి స్థిరత్వం రావట్లేదు అని ఎన్నో సందర్భాల్లో నాన్నగారు నడితే ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా సమాధానం చెప్పారండి. అలాగే బదిరిలో మీకు గుర్తుందా, రిటర్న్ వస్తూ ఉంటే కాఫీ కోసమని ఆగారు గెస్ట్ హౌస్ దగ్గర. అప్పుడు మీకు బాగుంది లేదని టాబ్లెట్లు కూడా తీసిచ్చారు బ్యాగ్ లోంచి.
అవును,
తీసిచ్చి కాఫీ తాగేటప్పుడు నాన్నగారు ఇలాగా ఎన్ని సంవత్సరాల నుంచి ప్రయాణం చేస్తున్నాము, ఎంత సబ్జెక్ట్ వింటున్నాము, నూటికి నూరు పాళ్ళు మీరు చెప్పేది సత్యమని మాకు తెలుస్తోంది. ఆ సత్యం కోసమే జీవించి ఇంకా ఇతరత్ర మనం అసలు తల తిప్పకూడదు అని కూడా తెలుస్తోంది. కానీ మాయ అంత ఫోర్స్గా ఎలా మైండ్ని బయటకు తీసుకెళ్ళిపోతుంది, ఎందుకు అక్కడ స్థిరపడలేకపోతున్నాం నాన్నగారు అంటే, అమ్మ బహుజన్మల కృషి అని ఊరికే అనలేదు, కాలం కాలం కలిసి రావాలి. అదే మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశయం ఒకెత్తైతే నీకు కాలం కలిసి రావాలి. ఈశ్వర కటాక్షం ఎప్పుడు ఉంది, కాలం కలిసి రావాలి. సో నువ్వు పరిపక్వత చెంది 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 ఆ క్షణం వస్తుంది, ఆ క్షణం అప్పుడు ముడి తెగిపోతుంది. అది ఈశ్వరుడు పెట్టుకుంటాడు ఆ ముహూర్తం. ఎందుకంటే నువ్వు పూర్తిగా పండిపోకుండా పచ్చికాయని తీసి ముగ్గేస్తే అది కుళ్ళిపోతుంది. సో ఐఎమ్ ఎ స్లో వాకర్ బట్ ఐ విల్ నాట్ లుక్ బ్యాక్ అన్నట్టు నిదానంగా స్టడీగానే వెళ్ళను. అంటే పవిత్రత చేకూర్తూ 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 మనసు ఏకాగ్రతతో పవిత్రతతో అంటే ఇన్నర్గా వెళ్ళగా 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 అది సూక్ష్మం 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 అవ్వగా 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 వాసనాక్షయం పూర్తి అయ్యేసరికి ఆ ముహూర్తం ఆయన పెట్టుకుని ఆ ముడిప్పేస్తాడు. అప్పటి వరకు నువ్వు సహనంగా ఉండు, ఓర్పుగా ఉండు, వేగురుపాటొద్దు, కంగారొద్దు, బెంగొద్దు. దేర్ ఇస్ నథింగ్ టు వరీ, ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఇన్ ఇట్స్ ఓన్ టైమ్. అసలు ఎంత బ్యూటిఫుల్ అండి, అంటే మనల్ని కంగారు పడనివ్వరు, భయపడనివ్వరు, మార్గం చూపిస్తారు మార్గంలో, అంటే ఎలా ఎలా మార్గం అంతా వెళ్ళాలో చెప్తారు. మార్గము గమ్యము ఆయనే అని చూపిస్తారు. ఇంక నీకేం పని లేదు. నాకేమనిపిస్తుంది అంటే అంటే తల్లి వంట వండి పెడుతుంది. మీరందరూ అంటే మన భక్తుల్లో బోల్డ్ మంది తల్లులు, మాకు అందరూ భోజనం వండి పెడితే మేము తిని పెరిగిన వాళ్ళం. అన్ని మీరే తెచ్చుకుంటారు కదా, మార్కెట్కి మీరే వెళ్తారు, కూరగాయలు మీరే తెచ్చుకుంటారు, శుచి మీరే చేస్తారు, శుభ్రంగా వండుతారు, కమ్మగా ఉండేలాగా వండి పెడతారు. మేము ఆ టైంకి వచ్చి గురువుగారు తినేశాక ఆ భోజనం మేము తిండం. తిని అంటే మంచి ఆహారం తినడం పుష్టిగా అయిపోవడం. అలాగే నాన్నగారు మనకి ఆహారంతో పాటు ఈ ఆహారం పెట్టి అంటే అంటే మానసిక ఆరోగ్యం తీసుకొచ్చి, అసలు ప్రపంచంలో అంటే మనసు బాగోనోళ్ళు 99% అంటే అంటే శాంతి అనేది అసలు నువ్వు ఎన్ని జన్మలెత్తినా తెచ్చుకోలేంది కొనుక్కోలేంది కదా. ఒక్క ఈశ్వరుల్లోనే ఆ శాంతి ఉంది అని ఆయన మనకు మనల్ని ఆయన సమక్షంలో వీలైనంత పెట్టుకుని ప్రపంచం వైపు మన తల తిప్పనివ్వకుండా, ప్రపంచం వైపు మనం ఆకర్షింపబడకుండా. సృష్టిలో ఏదైనా ఆకర్షణ ఉంటే అది నేనే, నా దగ్గర ఉండిపో చాలు నీకు ఇంకేం అక్కర్లేదు అనే భరోసా ఇచ్చేసి ఆయన తప్ప ఏమీ అక్కర్లేదనే స్థాయికి మనల్ని తీసుకొచ్చి ఆ రూపనామాలు వదిలేసినా కూడా గమ్యం ఇక్కడే ఉంది, ఆయన ఇక్కడే ఉన్నారు, ఇదే పొందాలని స్థిరత్వం ఇచ్చి ఇంక రీచ్ అవ్వడమే అంతే కదా అంటే. అంటే ఏదో చెప్పుకోవాలి కాబట్టి చెప్పుకుంటున్నాం కానీ అంటే మాటలతో అసలు మనం నాన్నగారికి కానీ సబ్జెక్ట్ కానీ న్యాయం చెయ్యలేము. అంటే రామకృష్ణుడిది మీరు ఎంతమంది చాలా మందిని తీసుకుని చక్కగా వాళ్ళందరికీ టికెట్లు తీసి ట్రైన్ ప్రయాణం చేయించి అక్కడ క్యాబ్లు మాట్లాడి వాళ్ళకి అకామిడేషన్స్ బుక్ చేసి మీరు లైఫ్ అంతా చేసిన పని ఇదే చేస్తున్నాననే భావన ఎప్పుడూ లేదు మీకు. అది ఉంటే మీరు ఇలా ఉండరు.
అది మనం అనుకోకూడదమ్మా, ఇది అనుకోవాలి గురువు గారు అనుకోవాలి కదా. ఎందుకంటే ఇప్పుడు మనకి చుట్టూ ఉన్నోళ్ళు సంతోషించవచ్చు విమర్శించవచ్చు రెండు జరగచ్చు, కానీ ఎవరు మనకి జ్ఞానాన్ని ఇవ్వలేరు కదా, ఇచ్చేది గురువు గారు కదా. అందుకని ఆయన అనుకోవాలి. ఆయన అనుకుంటే మనకి అదే భక్తులందరూ కూడా చాలా మంది ఫోన్ చేసి ఉషా మీరు సత్సంగం ఎప్పుడు చెబుతారు మాకు వినాలి అని అందరూ అడుగుతున్నారు. ఉషా చాలా అయిపోయింది కదా,
చాలా కాలం అయిపోయింది, చాలా కాలం
గురించి చెబుతాంలేండి.
అంటే ముహూర్తం మదర్స్ డే రోజు ఉంది కదా మరి,
అది 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 ఇప్పుడు రామకృష్ణుడి గురించి మరి మొదలు పెడదామా ఉషా? మరి
మొదలు పెడదాము మాధవి, ఆ వీడియో ఒక్కసారి ప్లే చేస్తావమ్మా. అంటే ఆ వీడియో ఉందా అంటే పిక్చర్స్ మనం అక్కడ కలకత్తాలో తీసి ఆ క్లిప్పింగ్స్ అవి అది పెట్టి ఒక్కొక్కటి నాన్నగారు చెప్పిన మాటలు.
మనకి రామకృష్ణుడి గురించి ఎవరి గురించి తెలియదమ్మా, నాన్నగారు చెప్పినయే తెలుసు. అందుకని ఆయన మాటలు రామకృష్ణుడి గురించి ఏం చెప్పారో అవి గుర్తున్న మట్టుకు చెప్పుకున్నాం.
అలాగే మాధవి కానీ చాలా బ్యూటిఫుల్ ఆంటీ నాన్నగారు. అదే ఇందాక వింటూ ఉంటే అంటున్నారు అంటే రామకృష్ణ మఠం అదే సన్యాసుల గురించి చెప్పారు కదా చెప్పండి అంటే లాస్ట్ లో ఒక భక్తుడు ఎవరో వచ్చి కొన్ని బట్టలు సన్యాస బట్టలు ఆయనకి ఇచ్చి మీకు అంటే ఎవరికి ఇవ్వాలనిపిస్తే వాళ్ళకి ఇవ్వండి ప్రభు అని చెప్పిస్తే
కాశీపూర్ గార్డెన్స్ లో నేనమ్మా ఇవన్నీ జరుగుతాయి. లాస్ట్ లో చాలా వర్క్ మామూలు వర్క్ కాదంట, నాన్నగారు అయితే 10-11 నెలలు ఉన్నాయి కదా అని చెప్పారు. చాలా వర్క్ జరిగిపోయింది, ఆ వర్క్ అంతా ఎలా జరిగిందో వివరణ లైన్ గా చెబుదాం,
చెప్పుకుంటూ వెళ్దాం. పుట్టిన కాడ నుంచి
రామకృష్ణుడికి జరిగిన సంభాషణ అంతా కూడా అక్కడేనమ్మా. ఆ గార్డెన్
ఇంటికి వెళ్ళిపోతూ అంటే మొత్తం ఇచ్చేసాను అంటే నాకున్నదంతా మీకు దార పోసి నేను బిచ్చగాడిని అయిపోయానని చెప్పారంట అక్కడే. అంటే ఆయన శక్తిని ఆయన శాంతిని ఆయన చైతన్య స్థాయిని మొత్తం ఆ 16 మందికి అందింపచేసి బాడీ విడిచిపెట్టారు ఆయన.
ఈ మాటకే నాన్నగారు రామకృష్ణుడు అవతార పురుషుడే కానీ గురువులు తయారు చేసిన గురువు అన్నారు. ఆయన మామూలు గురువు కాదు, గురువుల్ని తయారు చేసిన గురువు, అవతార వరిష్ఠుడు అనాలి రామకృష్ణుడు. గదాధరుడు కళ్ళలోకి రావడం, అసలు రామకృష్ణుడు ఎలా భూమి వచ్చాడు
చెప్తా ఉండండి అండి మాధవి. ఈ లోపల బహుశా వీడియో చేస్తుందేమో ఒక్క నిమిషం.
అవన్నీ చెప్పుకోవడానికి కూడా మనకి టైం సరిపోదు షా,
అదే కుదిరినంత చెప్దామండి. లెక్క మొదలు పెట్టండి అంటీ నాన్నగారు. అదే
రామకృష్ణుడు తండ్రి అక్కడ గైలో ఏదో పని చేసుకునేవాడంటమ్మా. రోజు రాత్రిలో ఈ గదాధరుడు గుడి ఉంది కదా చిన్న గుడి గైలోని, నాన్నగారు ఈ గై ఎప్పుడైనా చూసిరండి ఆ గుడిని చూడకుండా వచ్చేస్తారు అందరూ, చిన్న గుడి రేవు దగ్గరే ఉంటుంది అని చెప్పేవారు. గై వెళ్ళినప్పుడు కూడా చూసి వచ్చాం మనం, ఆ దగ్గర పడుకునేవాడు రామకృష్ణుడు తండ్రి రోజు వచ్చి. అయితే పడుకుంటే ఒకరోజు గదాధరుడు అంటే నారాయణుడు అంటమ్మ, మహావిష్ణువు అంట, ఆయనకి గదాధరుడు అనే పేరంట ఆ ఊర్లో. అయితే కళ్ళలోకి వచ్చి ఈయనతో ఏమని చెప్పాడంట, నేను మీ ఇంటికి వస్తాను అని చెప్పాడంట. నేను మీ ఇంటికి వస్తానని చెప్పినప్పుడు ఈయన అన్నారంట రామకృష్ణుడు తండ్రి ఏదో పేరు చటోపాధ్యాయ ఏదో పేరు
చటోపాధ్యాయ
అన్నారంట రామకృష్ణుడు తండ్రి. అదేంటి నువ్వు మా ఇంటికి వస్తానంటున్నావు, నువ్వు సాక్షాత్తు నారాయణుడివి, మరి నువ్వు శ్రీరాముడిగా దశరథుడి గారి ఇంటికి వచ్చావు, వస్తే అక్కడ అది మహారాజులు అక్కడ అన్ని రకాలుగానే నీకు తగినట్టుగా అన్నీ ఉన్నాయి, కానీ నేను చాలా బీదవాణ్ణి, నేను నీకు అన్నం కూడా పెట్టలేను, నీకు బట్టలు కొనివ్వలేను, మరి నువ్వు నా ఇంటికి వస్తే నీకు ఏమి జరగవు, వద్దు రావద్దు అంటాడంట. ఈ మాట చెప్పి నాన్నగారు, ఇప్పుడు ఎవరైనా మహాత్ములు భగవంతుడే సాక్షాత్తు నీ ఇంటికి వస్తాను అన్నారనుకో, మనకి ఏదో మంచి జరుగుతుందని వచ్చేయండి వచ్చేయండి అంటాం.
వచ్చేయండి అంటాం.
నాన్నగారు అన్నారు, రామకృష్ణుడు తండ్రిలో ఉన్న పవిత్రత చూడండి ఒక్కసారి, ఇలాంటి మాటలకేనమ్మా అనివ్వరు కదా, అదే చెవులు ఉన్నారు వినండి
వినండి, కళ్ళు ఉన్న వాళ్ళు చూడండి.
ఏంటో కళ్ళు ఉన్న వాళ్ళందరూ చూడటం ఏంటి, అలా ఆ చూడటం ఏంటో తెలియలేదమ్మా ఆయన ఉన్నంత కాలం నిజంగానే. ఏదో
అంటే నాన్నగారిని అంటే ఆయన డైరెక్ట్ గా ఏది చెప్పలేదండి, డైరెక్ట్ గా నాన్నగారు ఏమి చెప్పలేదు, కానీ ఆయన కళ్ళతో ఆయన చూస్తూ ఉన్నప్పుడు అంటే ఈ కళ్ళతో ఆయన చూసి ఆనందించండి, ఈ చెవులతో ఆయన విని ఆనందించండి.
అది అదే చెబుతా ఉంది అది ఆ పవిత్రత అంటమ్మా, రామకృష్ణుడు తండ్రి పవిత్రత కంటండి. ఆడు ఈయన గదాధరుడు మహావిష్ణువు, సాక్షాత్తు మహావిష్ణువు ఎక్కడ జన్మించాలి అని అనుకున్నప్పుడు సెలెక్ట్ చేసేసుకున్నారంట. అంటే పవిత్రత మార్చి నాన్నగారు, పవిత్రత ఎక్కడ ఉందో అక్కడికి నేను వస్తాను అని చెప్పారు రా నారాయణుడు. అంటే ధనం ఉన్న చోటకి వస్తానని లేదు, ఇంకో చోటకి ఇంకో చోటకి వస్తానని అనలేదు, లేకపోతే వేదాలు చదివిన వాళ్ళు ఇంటికి వస్తానని అనలేదు. ఏమన్నాడు, పవిత్రత ఎక్కడైతే ఉందో నువ్వు పరమ పవిత్రుడికి చెట్టపాధ్యాయ, నేను నీ ఇంటికి వస్తాను. నువ్వు అన్నం తింటున్నావు కదా, నువ్వు ఏదో తింటున్నావు కదా, నువ్వు
తిన్నదే
సరిపోతుంది
అని అంటే ఒక క్యాసెట్ 3 గంటల మీటింగ్ అంటే అది
అది 3 గంటల
ఓ చెట్టోపాధ్యాయ ఓ చెట్టోపాధ్యాయ అంటే జీవించేయడం, నారాయణుడిని జీవించేయడం, చెట్టోపాధ్యాయం జీవించేయడం, ఓ చెట్టోపాధ్యాయ నాకు నువ్వు తిన్నదే పప్పన్నమే పెడతావా, ఒత్తి మజ్జిగేవి పోస్తావా, పోనీ అదే పెట్టు నేను అదే తింటాను, కానీ నీ ఇంటికే వస్తాను. ఆయన ఏమో నీ ఇంటికే వస్తానండవు, నువ్వు రావద్దు మహాప్రభు అని అండవు, ఇంటికి రాకు.
పవిత్రత చూడండి ఆయనలో ఉన్న పవిత్రత, రావద్దు అంటున్నాడు దేవుడు వస్తా ఉంటే చూడండి అక్కడ, అంటే అక్కడ కపటం లేకపోవడం, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడటం, కపటం లేకపోవడం అది చూడండి. అయ్యి మరి నిజంగానే మన కళ్ళతో చూడాలి అమ్మా, అందుకే మీ కళ్ళు పెట్టుకుని చూడండి అని చెప్పాము, అది అర్థమైనా అర్థం అవ్వకపోయినా అని. సరే అలా అయితే సరే ఇంకా అని గదాధర ఈయన చెప్పటం, అని మళ్ళీ గదాధరుడు ఈ తల్లి గర్భంలో ప్రవేశించటం ఇవన్నీ జరుగుతాయి కదా, అది కామర్స్ గురి సెలెక్ట్ చేసుకున్నాడు కదా ఆయన. కామర్స్ గురి గురించి నాన్నగారు అస్మానం అంటా ఉండేవారు కదా, ఆయన జన్మస్థలం అది వెళ్ళి చూసి రావాలి మనం అందరం కూడా దర్శించుకుండా ఉండాలి కామర్స్ గురి అని చెప్పేవారు కదా. చెప్పినప్పుడు కామర్పకూరు గురించి చెప్పినప్పుడు, కామర్పకూరు చాలా పవిత్రమైంది, పెద్ద పుణ్యక్షేత్రం అని రామకృష్ణుడు చరిత్రలో ఉందట, రాసుందట. రామకృష్ణుడు చరిత్రలో పుణ్యక్షేత్రం అని రాసుంది, కానీ ఈ మాట నాకు సంతృప్తినివ్వట్లేదు. కామర్పకూరు గురించి ఎలా రాయాలంటే, బెతల్హేమ్ ఆఫ్ ఇండియా అని బెతల్హేమ్ గురించి ఎలా రాశారో కామర్పకూరు గురించి కూడా అలా రాయాలి. అంటే కామర్పకూరు అంటే ఇండియాలో కామర్పకూరు అంత గొప్పది అన్న సంగతి చేయాలి మనం అని. కామర్పకూరు గురించి కామర్పకూరు ఆఫ్ ఇండియా అని రాస్తే నేను సంతోషిస్తాను అన్నారు, పడతాను అలా రాస్తే నేను సంతోషిస్తాను. అప్పుడు కామర్పకూరు న్యాయం చేసినట్టు అన్నారు, ఆయన జన్మస్థలానికి న్యాయం చేసినట్టు అని చెప్పారు అన్నమాట. మళ్ళీ ఆ కామర్పకూరు ఎంత పవిత్రమైందో ఎలా చెప్పుకొచ్చేవారంటే, ఆయన పుట్టిన ప్లేస్ చూసాం కదా మనం, అసలు ఆ పూర్వం అప్పుడు ఏదో తాటాకుతో ఉన్న ఇలా ఇల్లులా ఉంటుంది కదా, ఆ ఇల్లు లాంటి ఇల్లు మరి అలాగా ఏయో ఈ యాసిడ్స్ ఎలాంటియో వేసి
ప్రిజర్వేటివ్స్ పెట్టి అలాగే కాపాడారు,
అలాగే కాపాడుతున్నారు. అసలు ఆశ్చర్యం, ఇప్పటికి మనం వెళ్ళి నుంచుంటే అసలు అదొక రకమైన
అనుభూతి. అవును అవును,
ఆటోమేటిక్ యాక్షన్ అమ్మా అనే.
అవును అవును.
అంటే ఆ అసలు ఆయన కామర్పుకూరులో జన్మించటం, ఆయన ఆయన రామకృష్ణుడు వైభవం, రామకృష్ణుడిలో ఉన్న కాంతి అంతా ఈయన మనకి మన గురువు గారు చెప్పేసి ఉన్నారు కదా,
వచ్చేస్తుంది
అన్నమాట. ఇంకా
అవును అవును.
అంటే అది కూడా మనకు అనుభవింప చేశారు గురువు మన
నాన్నగారు
అనమాట మన మనసు. అలాగా అదంతా చూసాం ఫస్ట్. చూసిన తర్వాత నాన్నగారు చెప్పింది ఏంటంటే, రామకృష్ణుడు కామర్పుకూరులో ఉండగానే మూడు సార్లు ఆయనకు సమాధి స్థితి కలిగిందంట. మూడు సార్లు ఫస్ట్ మొట్టమొదటిసారి ఎక్కడ కలిగిందంటే, స్కూల్లో చదువుకుంటున్నాడంట ఆయన. ఆయన చదువుకుంటున్న చదివిందల్లా మూడో తరగతి. ఆయన చదువుకుంటా ఉంటే అప్పుడంట, అప్పటికే అమ్మ సంబంధించిన గ్లిమ్సెస్ ఆయనకు వచ్చేస్తున్నాయంట. అమ్మతో మాట్లాడుకోవడం అవన్నీ ఇంక అప్పటికే ఉన్నాయంట. ఆయన ఏం చేశారంటే, అమ్మ బొమ్మ గీసేసారంట పరక మీద. ఎప్పుడైతే అమ్మ బొమ్మ గీశారో, ఆయన గీసుకున్న బొమ్మని చూస్తే సమాస్థితి వచ్చేసింది. చూడు ఆ బొమ్మ చూడలేదు, చేత్తో గీసుకుని ఆ బొమ్మను చూస్తే సమాస్థితి వచ్చేసింది.
సమాధిలోకి వెళ్తారు, వైభవం అంటే వాళ్ళు
సమాధి స్థితి అంట. మళ్ళీ రెండోసారి ఏంటంటే, అస్తమానం చెప్పేవారు కదా నాన్నగారు, శివుడు వేషం. అది ఒక నాటకంలో శివుడు వేషధారి ఎటో వెళ్ళిపోయాడంట. ఎటో వెళ్ళిపోతే మన పంతులు ఉన్నారు కదా, పంతులను తీసుకురండి శివుడు వేషం వేసేద్దాం అన్నారు అనుకున్నారంట. అనుకుని రామకృష్ణుడు తీసుకొచ్చి శివుడికి లాగా మొత్తం డెకరేషన్ అంతా శివుడిలా చేసేసారంట. చేసేసి స్టేజ్ ఎక్కించారు, శివుడిలా నటించారు. ఏ శివుడిలా నటిస్తా ఉంటే ఆయన శివుడు అయిపోయాడంటే, అంటే లోపల ఉన్న పరమాత్మతో ఆ మహాశివుడితో చేసి కింద పడిపోయాడంట. ఆ స్టేజ్ అక్కడ చిన్న బాలశివుడు గుడి అనమాట. అది కూడా ఇప్పటికి అలాగే ఉందో
అలాగే కాపాడారు. అవునంటే అవును, అంటే ఆయన పుట్టినప్పటి నుంచి లాస్ట్ క్షణం వరకు మొత్తం, అంటే అసలు డివోటీస్ ఎంత గొప్ప వాళ్ళంటి, ఆయన అంటే నారాయణ దాంటి డైరెక్ట్ గా గదాధరుడు అంటే ఆయన. ఏ నారాయణ భూమి మీదకి వచ్చాడు కాబట్టి ఆయన వైభవం అంతా చేయించుకుంటారు, ఎవరితో చేయించుకుంటారు ఆయన
ఎన్నుకున్నా
ఆయన ఎన్నుకున్నా ఎన్నుకున్నా 16 మంది అంటి, 16 మంది
చేశారు. కానీ మెయిన్ గా వివేకానందుడే,
అంటే జీవించింది తక్కువైనా మొత్తం ఇంప్లిమెంట్ చేసి వెళ్ళిపోయారు వివేకానంద.
అంటే
దాన్ని కాపాడి దాన్ని పోషించి ఇప్పుడు మరి ఈ రోజు వేలాది మంది మాంక్స్ ఆల్ ఓవర్ ది వరల్డ్ అంటే, అంటే అసలు ఇప్పుడు బేలూరు మట్టి క్రమశిక్షణ చూస్తే ఎంత మంది మహాత్ముల సంకల్పం అంటే అది, అంటే గురువు ఒక్కడే ఒక్క సంకల్పమే. ఇప్పుడు మాయాపూర్ లో కూడా ఒక్క గురువు సంకల్పం అంటే ఏమని, నరసింహస్వామి అవతారం ఫ్యూ మినిట్స్ ఏ ఫ్యూ మినిట్స్ కానీ అంటే అమోఘమైన అవతారం అది. అంటే ఆ వచ్చిన 5 నిమిషాల్లో మొత్తం పని పూర్తి చేశాడు. అంటే ఆ శిష్యుడిని కాపాడడం, ఆ దుష్టుని అదే శిక్షించడం, అంటే అన్ని వితిన్ 5 మినిట్స్ అయిపోయింది. ఏ ఆ నరసింహస్వామి మనం అందరం ఆరాధిస్తాము, టెంపుల్స్ అయ్యి ఉంటాయి, కానీ నరసింహస్వామికి అంత ప్రాముఖ్యత ఇచ్చి, అంటే 5 నిమిషాల కోసం ఒక భక్తుడి కోసం అదే అవతారం తెచ్చుకుని వచ్చేయడం. ఇప్పుడు దక్షిణామూర్తి సనత్ కుమారులకి జ్ఞానం ఇవ్వడానికి ఒక ఫ్యూ క్షణాలు ఎలా వచ్చాడో అలా ఫ్యూ క్షణాలు నరసింహస్వామి వచ్చాడు. నరసింహస్వామి దర్శనానికి భారతదేశం మొత్తం ప్రపంచం అంతా వచ్చి ఇక్కడ ఆయన్ని గుర్తించి ఆయన్ని నమస్కరించే రోజు వస్తుంది అన్నారంట. ప్రపంచం అంతా ఏ అందుకు మాయాపూర్లో నరసింహస్వామి టెంపుల్ కడుతున్నారు ఇప్పుడు. ఎవరు శిష్యులు ప్రభుపాదుల వారు అన్నారంట ఈ మాట. ప్రభుపాదుల వారు అన్నారంట ఆయన మీద, నరసింహస్వామి మీద స్తోత్రం కూడా రాశారనమాట. ఆ శ్లోకం చదువుతారు భక్తులందరూ ఇస్కాన్ వాళ్ళు. ఆయన సంకల్పం ఈ రోజు ఫారినర్స్ అంటే ఇస్కాన్ డివోటీస్ అంతా కూడా నరసింహస్వామి టెంపుల్ ఉంటే కదా మొత్తం ప్రపంచం అంతా భారతదేశం వెళ్ళి నరసింహస్వామి ఫలానా అని గుర్తించి ఆయన్ని గౌరవించి ఆయన నమస్కరించాలి అంటే పెద్ద టెంపుల్ ఉండాలి. అందుకు వరల్డ్స్ లార్జెస్ట్ టెంపుల్ అక్కడ కడుతున్నారంటే నరసింహస్వామిది. అంటే ఒక సంకల్పం, అంటే ఒక గొప్ప నోబుల్ సంకల్పం వచ్చినప్పుడు ఆయన నోటంట ఆ మాట వచ్చినప్పుడు అది నెరవేర్తీరుతుందంటే. ఎప్పుడు అనేది మనకు తెలియదు, టైం ఇట్ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఇన్ ఇట్స్ ఓన్ టైం అంటారు చూడండి. అందుకే అంటారంటే ఒక మహాజ్ఞాని, ఒక మహాపురుషుడు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఏ మాట అంటే అది ఏదో వ్యవహారికంగా అన్నారనో లేకపోతే ఏదో క్యాజువల్ గా అన్నారనో కాదు, ప్రతి మాట నెరవేర్తీరుతుందండి.
ఆయన ఆదర్శాలు, ఆయన అన్ని, ఆయన నాన్నగా జీవించున్నంత కాలం ఎలా చేశారో అవన్నీ జరగాలనే కదమ్మా మీరు మీరు కూడానే
జరగాలి కదా. అంటే ఆయన ఎందుకు అంటే ఎందుకు దగ్గర పెట్టుకుని తిప్పి ఆయన ఆదర్శాన్ని మనకి రిపీటెడ్ గా చెప్పి ఎందుకు చేశారు అంటే ఎన్నోసార్లు ఆనందాశ్రమానికి తీసుకెళ్లాలమ్మా మిమ్మల్ని, కన్హన్ గారు ఆనందాశ్రమ అంటే 3-4 సందర్భాల్లో చెప్పారు జయంటి నాకు, అమ్మ కన్హన్ గారు ఒక్కసారి నేను తీసుకెళ్లాలమ్మా, నేను తీసుకెళ్తాను ఎప్పటికైనా, ఎప్పటికైనా ఒకసారి నేను చూసి రావాలంటి. ఏ కన్హన్ గారు ఆశ్రమానికి ఎందుకు ఎందుకు తీసుకెళ్తాను అంటే అక్కడ ఎలా ఆదరిస్తారు భక్తుల్ని అంటే రామనామం చాంటింగ్ జరుగుతూ ఉంటుంది, వచ్చిన భక్తుల్ని రాముడి కిందే ఆదరిస్తారు. అంటే ఇప్పుడు నాన్నగారు అంటే నాన్నగారి ఇల్లు అంటే నాన్నగారి ఆశ్రమం అంటే నాన్నగారి సంస్థ అంటే ఇప్పుడు నాన్నగారి సన్నిధి అంటే నాన్నగారే కదా. అంటే 100% మన గురువు. గురువు ఎలా జీవించారో ఎలా జీవించమన్నారో అది కనపడాలి మనకి, ఎక్కడికి వెళ్ళినా నాన్నగారి స్థానానికి ఎక్కడికి వెళ్ళినా అది కనపడాలి.
జిన్నూరులో అది కనపడతాను సార్, నాన్నగారు ఎలా జిన్నూరులో వెళ్ళేటప్పుడు మనల్ని ఆదరించేవారు సేమ్ అలాగే ఆదరిస్తున్నారు సార్ ఇప్పుడు జిన్నూరులో. అదే ఆదరణ, అదే
అందుకే మహాక్షేత్రం మహాక్షేత్రం అయిపోతుంది, కాశీ క్షేత్రంలో అది మహాక్షేత్రం అయిపోతుంది అని ఎన్నో సార్లు క్యాసెట్స్ లో అదే మన ప్రవచనాల్లో నాన్నగారు చెప్పారండి. అది అంటే ఇంకా ఆయన సంకల్పం అది అయిపోయి తీరుతుంది, ఇంకా ఎవరు ఆపలేరు
ఆపలేరు.
అంటే ఇంకా కాలం అంటే ఇంకా అంటే మనం ఉండొచ్చు ఊడిపోవచ్చు, మన శరీరాలు ఎంత కాలం ఉంటాయండి, ఆయన సంకల్పం భూమి ఉన్నంత కాలం ఆయన సంకల్పం నెరవేర్తానే ఉంటుంది. ఎందుకంటే అందుకే కదా అండి ఒక జ్ఞానికి అజ్ఞానికి ఏంటి తేడా అంటే నువ్వేమో అబద్ధంలో ఉన్నావు ఆయన నిజంలో ఉన్నాడు. ఆ సత్యం సత్యాన్ని చాటించుకుంటుంది అంటే అబద్ధం ఎంతకాలం నిలుస్తుంది.
అదే ఊరికే వివేకానంద అలంపు మాత్రం చేత నా గురువు 1000 మంది వివేకానందులను సృష్టించగలడు
చేయగలుగుతాడు
అని వివేకానందుడు కూడా అంటాడు కదా. ఎందుకంటే ఏదో దేశం వెళ్తాడు కదా వివేకానంద స్వామి, వెళ్ళినప్పుడు ఒక ఇంటికి ప్రవచనానికి వెళ్తే అదే నేను రామకృష్ణుడిని పరిచయం చేస్తున్నాను నేనే అనే భావన ఆయనకు వచ్చిందంట. అనే భావన ఆయనకు ఆ ఇంటికి వెళ్ళేటప్పటికి అక్కడ రామకృష్ణుడు ఫోటో ఉందంట. అదే ఇంటికి ఫోటో ఎలా వచ్చింది మీకు, మీకు తెలియదు కదా రామకృష్ణుడు అంటే రాత్రి నా కళ్ళలో కనిపించారు నేను బొమ్మ గీశాను అన్నారంట. ఇంటేజ్ అంటే అసలు నాకు దేవులు నాకు నాకు కొంచెం మనసులో ఒక చిన్న తలంపు వచ్చింది
అంటే అంటే నేను 1% అంటే కర్తృత్వ బుద్ధి రానివ్వడు, అహంకారం తలెత్తనివ్వడు, పొగరుపోతానని రానివ్వడు. అంటే ట్రూగా మనం రిసెప్టివ్ గా ఉంటే అంటే ఆ ఈగోని అలా తొక్కిపెట్టి దక్షిణామూర్తి అహంకారాన్ని తొక్కిపెట్టి ఉంచుతారు చూడండి కాలు కింద అలా. అసలు ఎందుకంటే ఆయన పాదాలు విడిచిపెట్టకపోతే తొక్కడమే ఉందంటే సరెండర్ లోనే బ్యూటీ కదా అంతా. ఆహా ప్రతిది సమస్తం గురువు చూసుకుంటున్నాడు, గురువు చేస్తున్నాడు, అలా మనం లేము. నిమిత్త మాత్రం మనం ఊరికే పేజీ ఏదో గీతలు గీయండి పాస్ మార్కులు వేయాలి కదా అని చెప్పి కేవలం అంటే ఆ చిన్న పని ఒక ఆపర్చునిటీ మనకి ఇచ్చి కర్తృత్వం లేకుండా ఇది చేసుకుంటూ వెళ్ళి ఇది చేసుకుంటూ వెళ్ళి సరిపోతుంది, ఇంకేం అక్కర్లేదు నీకు, నీకు సూక్ష్మంలో మోక్షం. అంటే చిన్నది చిన్న చిన్న ప్రయత్నం ఏమీ లేదు, అది ఒక్క అడుగు వేస్తే 10 అడుగులు నేను పరిగెత్తుకుంటూ నీవే పోస్తాను, కొంచెం అంతర్ముఖం చేయి నేను లోపలికి లాగేసుకుంటాను ఆ లోపలికి లాగేసుకున్నాకనే కదా అంటే వర్క్ అంతా కూడా. అంటే మనం మనసుతోని దేహంతోని చేసే పనులు అసలు అంటే ఎంతమందికి ఉపయోగపడతాయి. నాన్నగారు అంటారు కదా, అంటే హృదయంలో నుంచి నువ్వు అనుభవంలోకి, ఏదైతే వస్తువు గురించి నేను మాట్లాడుతున్నానో అది నువ్వు అనుభవంలోకి తెచ్చుకుని, అంటే ఈ మాటని నువ్వు విని మననం చేసి నువ్వు చేసి చేసి నువ్వు అది నిధిధ్యాస కింద మారాలి. అది నిధిధ్యాస కింద మారిందే నీ సొత్తు అవుతుంది. ఏ ఆ స్థితికి నువ్వు వెళ్ళి అది నువ్వు అనుభవిస్తూ నువ్వు ఎదుటి వాళ్ళతో షేర్ చేసుకున్నది వాళ్ళకి ఉపయోగపడుతుంది కానీ అని అని మళ్ళీ ఈ మాట అన్నారు. పోనీలే, కనీసం నువ్వు ఆ మాటలు షేర్ చేసుకుంటూ ఉంటే అంటే వినే వాళ్ళకి ఎంతో కొంత ఆ ట్రూత్ గురించి శ్రవణం అవుతుంది కాబట్టి అక్కడ వరకు బెనిఫిట్. కానీ అది నువ్వు పొందితే ఎదుటి వాళ్ళకి నువ్వు అది అంటే శాంతి అందుతుంది, నీ శాంతి వాళ్ళకి షేర్ అవుతుంది, ఆనందం. అంటే హయ్యెస్ట్ హెల్ప్ ఏంటి అంటే నిన్ను నువ్వు తెలుసుకోవడం. అయితే దానికోసం అంటే ఈ ప్యూరిఫికేషన్ ప్రాసెస్ కోసం నిష్కామకర్మ అంటే నువ్వు పూజ్యభావంతో నువ్వు పనిచేయడం ఇంపార్టెంట్ కాబట్టి దానికి కూడా ఇంపార్టెన్స్ ఇచ్చారు. నువ్వు చాంటింగ్ చేయడం వల్ల రూపనామాన్ని నువ్వు చాంటింగ్ చేస్తూ ఉన్నా కూడా అది నీకు పవిత్రతనిస్తుంది కాబట్టి, పవిత్రత లేకుండా నీకు మనసెళ్ళి సోర్స్ లో నిలబడదు కాబట్టి చిన్నపిల్లలకి చెప్పినట్టు మిగతా అన్ని కూడా చెప్పుకొచ్చి ఇలా నువ్వు ఇలా జీవించు, నువ్వు ఇలా పనిచెయ్యి, ఇలా కర్తృత్వం లేకుండా ఉండు, సత్కర్మ నిష్కామంగా చెయ్యి, సోమరిపోతులా నువ్వు కూర్చోకు, సరెండర్ అంటే సోమరిపోతనం కాదు, నువ్వు సత్వంగా ఉంటూ వర్క్ ఇస్ వర్షిప్ కింద చేస్తూ నన్ను స్మరిస్తూ నన్ను తలపెట్టుకుంటూ నా స్మృతులు చెప్పుకుంటూ అంటే పరమ పవిత్రుడు అయితే గాని అంటే పరమ పవిత్రులకి కానీ మోక్షం రాదు అని
చెప్పాడంటే
మన స్వార్థంతో నా స్వార్థంతో నేను పనిచేసేస్తూ హుయామై అనుకుంటే నేను అక్కడికి వెళ్ళను. పూర్తిగా స్వార్థం వదులుకుని నా బయట ఏమీ లేదు, ప్రపంచం అంతా నన్ను నేను చూసుకున్నట్టు నేను ప్రపంచాన్ని చూసుకుంటూ, ఎవరైనా నో అదర్స్ అనుకుని పనిచేస్తూ చేసేది ప్రతిదీ నీకే చేసుకుంటున్నావనే బుద్ధితో నువ్వు చేస్తే నువ్వు హాని ఎలా తలపెడే మనం హాని ఎలా తలపెడతావంటే మనకు మనం హాని చేసుకోం కదా. అనే లోపల బయట లేకుండా ఉన్నదొక్కటే అనే ధ్యాసతో మనం పని అంటే మనం చేసే ప్రతి ప్రయత్నం మనకి వరంగా అయిపోతుందంటే ఆ ఇన్నర్ లైఫ్ పెరుగుతా పెరుగుతా ఉండే కొలిది మనం అటు జారుకునే కొలిది ఇంకా ఇంకా ఎన్నో అందాలు ఎన్నో అందాలు. నాన్నగారు అదే అంటారు, ఒక్కసారి నువ్వు లోపలికి చూడు, ఆ ఉన్న సోర్స్ దగ్గరికి నువ్వు వెళ్లే కొలిది ఎన్ని అద్భుతాలు ఎన్ని అద్భుతాలు. దట్ ఈస్ ట్రూ హెల్ప్, దట్ ఈస్ ట్రూ హెల్ప్. అయితే అక్కడికి వెళ్ళడానికి ఎన్నో చెప్పారు, ఎందుకంటే ఒక్కొక్కళ్ళ మనసు ఒక్కొక్క పద్ధతిలో ఉంటుంది, ఒక్కొక్కళ్ళ సంస్కారం ఒక్కొక్కలా ఉంటుంది, అందుకు ఎన్ని తలకాయలు ఉన్నాయో ఈ సృష్టిలో అన్ని తలకాయలకి అన్ని మార్గాలు ఉన్నాయంట అండి. అన్ని మార్గాలు కవర్ చేసేసారండి నాన్నగారు మనకి. అంటే నువ్వు ఎటు తల తిప్పినా సబ్జెక్ట్ లో ఉండాలి. అంటే ఆయన అన్నట్టు మా ఆటలు నీవే, పాటలు నీవే, అన్ని నీవే, అవునా భగవాన్ అనేవారు కదా అండి. అంటే మేము మాట్లాడుకున్నా, మేము పాడుకున్నా, మేము ఆడుకున్నా, ఏది చేసినా అది నువ్వే. అంటే ఆయన ఎందుకు పాడేవారు, మనకి మన గురువు అలా ఉండాలి. అంటే అంటే మన ఇంత మంద బుద్ధుల్ని మనల్ని ఆయనలో పెట్టుకుని నా హృదయంలో మీరున్నారని చెప్పి మనతో ఇలాగ దిద్దించారంటే ఓరమాలు.
ఈ మాట రామకృష్ణుడి గురించి చెబుతా ఒకసారి, ఇంకా రామకృష్ణుడి అన్ని వివేకానందుడికి వదిలేద్దామే, టైం సరిపోదు,
మళ్ళీ చెబుదాం.
రామకృష్ణుడు టీచింగ్ ఊరికే రెండు మాటలు చెప్పి ముగిందాం. ఈ మాట ఏ అందరినీ తీసుకున్నారన్న మాటకి ఒకసారి నాన్నగారు ఏమని చెప్పారంటే, రామకృష్ణుడి గురించి చెబుతా ఏమన్నారంటే, ఎమ్మ వస్తాడు కదా మహేంద్రనాథ్ గొప్ప, వచ్చినప్పుడు రామకృష్ణుడు ఆ కళ్ళు నోరు ఆ బాడీ అంతా కూడా చెక్ చేస్తాడు కదా. నాన్నగారి మాట గురించి చెప్పేవాడు, గిత్తనే కొనుక్కునేవాళ్ళు ఎలా చెక్ చేస్తారో అలా అలా పరిశీలించేవాడు రామకృష్ణుడు, ఇది పనికొస్తారో పనికిరా అలా చూసేవాడు రామకృష్ణుడు అని చెప్పి అప్పుడు ఎమ్మని అడిగాడంట మహేంద్రనాథ్ గొప్ప, మీరు ఎక్కడ ఉంటారు, ఏం చేస్తారు, ఏంటంటే ఈ మొత్తం అన్ని చెప్పుకొచ్చారంట. పెళ్ళి అయిందా అంటే పెళ్లి అయింది అన్నారంట. అయితే మీకు ఎంతమంది ఉన్నారంటే 9 మంది అన్నారంట. 9 మంది అన్నప్పుడు అప్పుడు రామకృష్ణుడు అన్నాడంట, కేసు ముదిరిపోయింది, ఏ కష్టమే, అయినా హాస్పిటల్లో జాయిన్ చేసేసుకుంటాను, హాస్పిటల్లో జాయిన్ చేసేసుకుని ట్రీట్మెంట్ మొదలు పెడతాను, నెమ్మది నెమ్మదిగా ఎప్పటికొకప్పుడు అంటే ఈ మాయ రోగం భవ రోగం తగ్గటానికి ముదిరిపోయింది అని చెప్పారంట.
అంటే పెళ్ళైందనేసరికి సగం అయిపోయావు, పెళ్ళైందనేసరికి 100% ఇంకా పనికిరావు
అని హాస్పిటల్లో జాయిన్ చేసేసుకున్నాను అని చెప్పాడు అమ్మా రామకృష్ణుడు. హాస్పిటల్లో జాయిన్ చేసుకోవటం అంటే ఏంటో తెలుసా అన్నారు సార్. హాస్పిటల్లో జాయిన్ చేసుకుంటారంట వాళ్ళందరినీ ఆయన హృదయంలోకి తీసేసుకున్నారట. స్టేజ్ మీద ఒకసారి రోజు మిమ్మల్ని అందరినీ నా హృదయంలోకి తీసుకుంటున్నాను అన్నారు. అందరినీ నా హృదయంలోకి తీసుకుంటున్నాను, నా హృదయంలోకి తీసుకుంటున్నాను, మిమ్మల్ని అందరినీ నా హృదయంలోకి తీసుకుంటున్నాను. 4 రోజులు 10 రోజులు 2 ఒక అటో ఇటో 4 రోజులు అటో ఇటో అందరికి మోక్షం వచ్చి తీరుతుంది. స్టేజ్ మీద చెప్పిన మాట ఇది అందరికి వచ్చి తీరుతుంది. అంటే వీళ్ళకి వీళ్ళకి పాపం అదే భగవాన్ గురించి గేట్ లోపలికి వచ్చినోడు ఈడు కాకుండా పోతాడన్న సంగతి ఈడికి తెలియదు, ఈడు గబగబా భగవాన్ దగ్గరికి వెళ్ళి. అలాగా మనం కూడానే మనల్ని మనకు కాకుండా చేసి మన హృదయంలో ఉన్న చైతన్యాన్ని మనకి అనుభవంలోకి తీసుకొచ్చేదాకా వదలరు కదా, ఈయన వదలరు కదా. చెప్పేసేవారు కదా విశాఖలో చెప్పేసేవారు మరి పాల ప్రాంతం గురించి చెప్పినప్పుడు ఆ మహర్షి చూపులు, ఏ ఆ మహర్షి దయ నా మీద పడతా ఉంటే నా మనసు పొరల్ని చీల్చుకుని ఎక్కడికో హృదయాంతరాలలోకి ప్రవేశించి ఏ ఈ నేను నాది అనే తలంపులు ఆ మహా చైతన్యంలో కరిగిపోతున్నట్టుగా నాకు అర్థం అవుతాంది, నాకు తెలుస్తాంది అంటాడే పాలబ్రాంతం. అందంగా చూసాడే అసలు ఆ పాలబ్రాంతం నాకు ఏం వచ్చాడో మరి ప్రజెంటేషన్ అసలు ఇంకా
అద్భుతం.
రామకృష్ణుడు టీచింగ్ గురించి 4 మాటలు చెప్పారు నాన్నగారు. ఆ మాటలు ఇక్కడ చెప్పారు టైం
అయిపోయింది ఇంకా తర్వాత వీడియో ఎలాగో ప్లే అవట్లేదు కదా,
ఎలా ఉందా
అందుకే ఆ వీడియో తర్వాత చేద్దాము. మీరు సబ్జెక్ట్ చెప్పారు
వివేకానందుడు గురించి ఇంకో రోజు ఎప్పుడన్నానే నాన్నగారు చెప్పిన మాటలు అందాం అమ్మా వైభవం కదా ఇంకా అసలు చెప్పిన టీచింగ్ ఎందుకంటే వాళ్ళ మదర్స్ డే కదా అందుకని ఒక ముఖ్యమైన ఆయన టీచింగ్ మనం ఒకసారి చెప్పేద్దాం. అయితే నాన్నగారు ఏమని చెప్పారంటే మీకు నేను చాలా సార్లు చెప్పాను భగవాన్ ఏమో ఈ నేను ఎవడని ఈ నేను ఎక్కడి నుంచి వచ్చాడు అని దాని సోర్స్ లోకి దాని మూలంలోకి పంపితే అక్కడ ఉన్నదే జ్ఞానం, అన్వేషణ చెయ్యి విచారణ చెయ్యి అని చెప్పేసి భగవాన్ చెప్పారు. దీన్ని రామకృష్ణుడు ఏమని చెప్పాడంటే ఈ ఇప్పుడు ఏదైతే నేను అంటున్నావో ఆ నేను నేను కాదని తెలుసుకోవడమే జ్ఞానం అని రామకృష్ణుడు చెప్పారు. ఇదేమో భగవాన్ ప్రజెంటేషన్, ఇది రామకృష్ణుడు ప్రజెంటేషన్. ఈ మాట నేను మీకు చాలా సార్లు చెప్పాను. ఈ నేను ఇప్పుడు రోజు మనం నేను అనుకునే కదా, మనం నేను అంటున్నాం కదా, ఈ నేను ఇద్దరు కాదని తెలుసుకోవడమే జ్ఞానం అని చెప్పేసి మన భగవాన్ చెప్పేది రామకృష్ణుడు చెప్పాడు అని. ఇప్పుడు రామకృష్ణుడు ఈ రోజున ఇంకో క్లూ చెప్తున్నాడు మీకు, ఆ క్లూ చెప్తాను అని ఎలా చెప్పారంటే ఇప్పుడు రామకృష్ణుడు అంట ఒక భక్తుడు అడిగాడంట రామకృష్ణుడిని, అది నేను ఎలా పోగొట్టుకోవాలని ఒక భక్తుడు అడిగాడంట. అడిగితే అప్పుడు రామకృష్ణుడు అన్నాడంట ఇప్పుడు మీరు ఎలా నువ్వు ఎలా జీవిస్తున్నావు అని అడిగాడంట. అంటే ఇప్పుడు నిన్ను అడిగారనుకో నువ్వు ఎలా జీవిస్తున్నావని, నన్ను అడిగారనుకో నేను ఎలా జీవిస్తున్నానని, నేను ఎలా జీవిస్తున్నాను ఈ దేహం నేను అనుకునే జీవిస్తున్నాను.
అవును
ఈ దేహం నేను అనుకోకుండా దాన్ని మించి నేను లోపలికి వెళ్ళలేదు కదా, ఇంకా ఎలా బతుకుతున్నామంటే దేహం నేను అనుకుని ఈ నేననే తలంపుతో నేనుగానే జీవిస్తున్నాను. మరి రామకృష్ణుడు అన్నాడంట ఒక షాపుడు, మరి నువ్వు నేననుకుని బతుకుతా ఏ ఈ నేనుకి అతీతంగా ఎక్కడో లోతుల్లో లోయల్లో ఎక్కడో ఉన్న ఏ అనంతమైన స్థితిని, ఆనంద స్థితిని, అమృతాన్ని నువ్వు ఎలా పొందుతావు? నువ్వు చూస్తే ఇక్కడ కూర్చో, అసలు అద్భుతం చూడవు. అసలు నాన్నగారు అన్నారు, ఈ మాట క్లూ పట్టుకోండి అమ్మా, ఈ క్లూ పట్టుకోండి, అర్థం చేసుకోండి అని ఈ మాట చెప్తా అన్నారు. అసలు ఈ పేద బ్రాహ్మణుడు, ఈ పేద పూజారి చదువు రాని ఈ పేద బ్రాహ్మణుడు ఉపనిషత్తులు కానీ వేదాలు కానీ ఏమీ తెలియని ఈ బ్రాహ్మణుడు ఈ పూజారి, 8 నెలలకు 8 రూపాయల జీతానికి పనిచేసే ఈ పేద పూజారి ఆయన ఎక్కడికి తీసుకెళ్తున్నాడో చూడండి. కళ్ళు ఉన్న మళ్ళీ కళ్ళు ఉన్న వాళ్ళు అందరూ చూడండి అంటారు కదా, మరి ఎక్కడికి తీసుకెళ్తున్నాడో చూడండి. ఏ నేనుగా బతుకుతున్నావా? ఇంకా పొద్దున్నే సాయంకాలం దాకా నేనుగానే బతుకుతావా? నువ్వు నేనుగా బతుకుతావు, ఈ నేనుకి అతీతంగా ఉన్న లోపల స్థితి నువ్వు ఎలా పొందుతావు?
అవును,
ఇలా నువ్వు బతికినంత కాలం నువ్వు వేదాలు చదవచ్చు, ఉపనిషత్తులు చదవచ్చు, పూజలు చెయ్యొచ్చు, ఇంకే యజ్ఞాలు చెయ్యొచ్చు, యాగాలు చెయ్యొచ్చు, ఏది చేసినా నువ్వు నీ లోపల ఉన్న నిజస్థితిని నువ్వు పొందలేవు. స్టేట్మెంట్ ఇచ్చేసాడంటే ఇంక వెళ్ళండి అన్నారు నాన్న. ఇంక వెళ్ళిపోండి, ఇంక అందరూ వెళ్ళిపోండి, ఇంక వెళ్ళండి. అసలు చదువు రాని పోదారు చెప్పిన మాటలు ఎక్కడి నుంచి వచ్చినాయి? అసలు అక్కడ అనుభవాన్ని తీసి అక్కడ గుమ్మరించాడు. అది
మంచి వీడియో ఆన్ చేయండి ఒకసారి.
అంటే ఉషా ఇక్కడ కరెంటు పోయింది, నువ్వు మాట్లాడలేదు,
కంటిన్యూ చేయండి, పర్వాలేదు. వాయిస్ వినిపిస్తుంది, చెప్పండి.
వాయిస్ వినిపిస్తుందా?
వినిపిస్తుంది.
సరే, అసలు ఎక్కడి జ్ఞానం? అసలు ఎక్కడ అసలు అనంతమైన స్థితి, ఎక్కడ బ్రాహ్మీ స్థితి? ఆ స్థితి ఈ చదువు రాని ఈ పేద పోతారి వర్తించేశాడు. అంటే అనుభవం నుంచి తీసి చెప్పాడు ఆయన. నేనుగా ఉన్నంత కాలమో రాదు. అసలు ఈ మాట అసలు ఇంకా అది అసలు అందాలు చూడమంటున్నారు సార్, ఈ మాటలో ఉన్న అందాలు పొద్దున్న నుంచి లేచి సాయంకాలం దాకా. అంటే నేనుగా బతికితే నేనుకు సంబంధించిన గొడవలన్నీ వచ్చేస్తాయి. ఆవేశాలు, కక్షలు, క్రోధాలు, ఇష్టాలు, అయిష్టాలు, అంత పరివారం అంతా వచ్చేస్తుంది. నువ్వు ఎలా బతకాలి? నువ్వు హృదయంగా బతుకు, ఆత్మగా బతుకు, చైతన్యంగా బతుకు. అది నీవై ఉన్నప్పుడు నువ్వు అదిగా బతుకు. అంతేకాని అదిగా బతకకుండా నువ్వేం చేస్తున్నావు? నువ్వేం చేస్తున్నావు? నువ్వు ఏదైతే కాదో భగవాన్ మాటల్లోకి వచ్చేయాలంటే మనం, నువ్వు ఏదైతే కాదో నువ్వు అక్కడికి వచ్చేస్తున్నావు. నువ్వు కాని దాన్ని నువ్వు ఏదైతే అవునో అదిగా ఉండు. అది మళ్ళీ భగవాన్ భాషది. ఇప్పుడు భాష మార్చాడు, అందం చూడండి. ఒక మంత్రంలాగా రాసుకోండి అన్నారు ఈ మాట. ఒక మంత్రంలాగా మీరు మన్నం చేయండి. మీరు నేనుగా బతికితే అసలు ఈ జన్మ కాదు కదా, ఎన్ని జన్మలైనా మీకు ఎవ్వరికీ మోక్షం రాదు. అసలు నేనుగా బతికితే నేను అమ్మాయి గొడవలన్నీ.
అవును అవును,
నేను తానుగా బతికితే ఏమీ లేదు అక్కడ. అసలు మళ్ళీ నేనుగా బతుకుతానంటారండి. అసలు తీసి ఆ నేనుగా బతకటం మానేయండి, వదిలేయండి అని తర్వాత ఒక మాట చెప్పారు సార్. ఏమన్నారంటే, ఇప్పుడు మీకు ఏదైనా సందేహం వచ్చిందనుకోండి విషయాల్లోనే, అదే ఇప్పుడు ఏదన్నా ఒక ఎవరైనా ఒకవేళ విమర్శించినా మనకి ఆవేశం, ఉద్రేకం మనకు కూడా వస్తుంది కదా, ఇవి కూడా తలంపులే కదా. అయితే మనకి అలా కాకుండా దీని తర్వాత ఏంటి, ఈ మనం వెళ్ళే మార్గంలో కూడా కొన్ని సందేహం రావచ్చు కదా. అప్పుడు అన్నారు, మీరు ఎవరినే అడగక్కర్లేదు, మామూలుగా మీరు ఆడిని అడిగి ఈడిని అడిగి ఈ సమస్యలకి సమాధానాలు తెలుసుకుని అలా ఏమీ చేయక్కర్లేదు. మీరు ఏం చేస్తారంటే, మీరు మీ హృదయం వైపు తిరిగిపోండి. మీరు మీ హృదయం వైపుకి తిరిగిపోయి అప్పుడు ఆ ప్రశ్న అడగండి, సమాధానం మీకు మీ లోపల నుంచి వస్తుంది. ఎందుకంటే అంతర్యామిగా ఉన్నాడు, అంతర్యామిగా ఉన్న ఆయన నుంచి మీకు సమాధానం వస్తుంది.
అవును అవును.
మీ రోజు నుంచి ఇప్పుడు మనకి మదర్స్ డే సందర్భంగా, ఒక మనకి మదర్స్ డే సందర్భంగా, ఎందుకంటే ఆయన మన నిజమైన తల్లి కాబట్టి ఎలా ఉండాలి, మన ఎలా ఉండాలి, ఈ నేనుగా బతకటం మానేయాలి. నేనుగా బతకటం మానేసేసి జ్ఞానంగా చైతన్య స్థితితో తాదాప్యం పొంది మనం అక్కడి నుంచి అలా అలా జీవించాలంటున్నారే. అవతారమే కదమ్మా మరి ఆయన అవతారం మనకి. ఇలా బతకండి, మీరు అలా బతకండి, ఈ క్లూ గ్రహించండి. ఒక్కటే, మీకు జ్ఞానం కావాలంటే మీరు నేనుగా బతుకుతున్నారా, లేకపోతే చైతన్య బతుకుతున్నారా? ఎలా
అంటే ఈ మాట కూడా అన్నారు, మీరు చైతన్యంగా మీ హృదయంలో నుంచి నువ్వు బతుకుతూ ఉంటే, అంటే ఇంట్యూషన్ తో నీకు లోపల ఇన్నర్ లైఫ్ ఉండి నువ్వు హృదయం దగ్గర నుంచి బతుకుతూ ఉంటే, అసలు నీకు తలకాయ ఉందా లేదా అని అనుమానం వస్తుంది అంటే ఒకసారి, అసలు నాకు తలకాయ ఉందా లేదా అని, అంటే పట్టుకుని చూడాలన్నారు తలకాయ ఉందో లేదో. ఇలా అనుకునేవారు అంటే ఆయన తలకాయని ఇలా అనుకునేవారు. నువ్వు నిజంగా కనుక హృదయంతో జీవిస్తూ ఉంటే ఇంక నీకు తలకాయ నొప్పులు, నీ తలంపులు, నీ తిప్పలు, నీ కష్టాలు, నీ గొడవలు ఏమి ఉండవు కదా, అన్ని అవన్నీ ఇక్కడే కదా, ఇక్కడే కదా నివాసం. నువ్వు హృదయంలో నువ్వు జీవిస్తూ జీవిస్తూ ఉండి నువ్వు ఆ శాంతిని కనుక నువ్వు జుర్రుకుంటూ నువ్వు అక్కడే కనుక నివసిస్తూ అక్కడి నుంచి నువ్వు జీవిస్తూ ఉంటే ఇది ఉందా లేదా అనే సంశయం, నీకు డౌట్ వస్తుంది నీకు, అసలు నీ తలకాయ ఉందా లేదా అనేది అని ఇలాగ ఆయన తలకాయని ఇలా ఇలా ముట్టుకుని చూసేవారు అంటే.
ఎలా కొట్టుకుని ఇప్పుడు ఆ ప్రశ్నకి ప్రశ్న సమాధానం చూడు అమ్మని చూడు, మరి ఎలా బతుకుతున్నాం ఇప్పుడు, మనం ఎలా బతుకుతున్నాం, మరి మనం ఎలా బతికితే అంతా గందరగోళమే, మనం చైతన్యంగా బతికితే అంతా ఆనందమే. కాదంటున్నారు కదా, దేహం నువ్వు కాదు, ఈ మనసు నువ్వు కాదు, ఇది ఏది కాదు అని మనల్ని మనం ఏదైతే అయ్యున్నామో అక్కడ గురిపెట్టిస్తున్నారు కదా గురువు గారు కూడా. గురిపెట్టి మళ్ళీ ఇంక ఈ గొడవలు ఏంటి మనకి, అవసరం లేని
కూడా.
ఇప్పుడు వివేకానందుడు గురించి కూడా రెండు మాటలు చెప్పేసుకుని ముగించేద్దాం. వివేకానంద స్వామి కాశీపూర్ గార్డెన్స్ లో జరిగిన సంభాషణ అద్భుతం షాట్ లో. ఆయన మరి నాన్నగారు, అదే రామకృష్ణ నాన్నగారు, రామకృష్ణుడు వివేకానందుడిని పిలిచి దగ్గర కూర్చోబెట్టుకుని చెప్తారు కదా, అది చెప్పినప్పుడు మాటలకు చాలా అద్భుతంగా ఉంటాయి. ఒకసారి ఆయన ఎక్కడికో వెళ్ళొస్తానంటారు, వివేకానంద స్వామి ఎక్కడికో వెళ్తానంటే అప్పుడు రామకృష్ణుడు అంటారు, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు నరేను, నా దగ్గరే ఉండమ్మా, నా దేహం వెళ్ళిపోయే వరకు, నీ శరీరం పడిపోయే వరకు నువ్వు నువ్వు ఇక్కడే ఉండు, నువ్వు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళకు. నా శరీరం పడిపోయిన తర్వాత, నేను నా దేహం పోయిన తర్వాత అప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకున్నావు, అప్పుడు ఎందుకని ఈ లోపల ఆ దేశం అని ఈ దేశం అని అక్కడికి ఇక్కడికి వెళ్ళకున్నాను నరే అని చెప్తారంట. చెబితే అసలు ఆ మాటకి కట్టుబడిపోయి ఆయన చివరి టైం వరకు వివేకానందుడు అక్కడే ఉంటాడు. అలాగే నాకు ఆ మాటలో నాన్నగారు చెప్పిన మాటలు వింటా ఉంటే, ఉషా మరి నాన్నగారు నిన్ను కూడా ఎక్కడికి వెళ్ళొద్దని
అంటే, అంటే మనకు అంత అర్హత లేకపోయినా ఆయన కురిపించిన ప్రేమ అటువంటిదంటే, ఒక్క క్షణం ఆయన పక్క నుంచి కదలనివ్వలేదంటే, ఎస్పెషలీ లాస్ట్ 3 నెలలు జయంటే, అంటే లాస్ట్ 3 మంత్స్ అంటే నాన్నగారు వైజాగ్ లో అడ్మిట్ అయ్యి హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పటి నుంచి అక్టోబర్ 13 అడ్మిట్ అయ్యారు, నేను 14th నైట్కి వచ్చానండి, డిసెంబర్ 27 29 వెళ్ళిపోయారు నాన్నగారు వైకుంఠ ఏకాదశి రోజు. ఆ 3 నెలలు అసలు ఇలా పక్కకి తప్పుకొని ఇచ్చేవారు కాదు, అంటే అసలు ఇలాగ అంటే 5 నిమిషాలు బుజ్జిని అంటే తత్కాల్ టికెట్ అంటే నెల అయిపోతే మళ్ళీ ఒక్కసారి ఇంటికి వెళ్ళి బట్టలు మార్చుకుని ఇంట్లో వాళ్ళకి మళ్ళీ అప్పచెప్పుకుని మళ్ళీ మరునాడు ప్రయాణం అయి వచ్చేస్తాను అనేది కూడా మళ్ళీ నాన్నగారితో చెప్తే భయం వేసేది, ఎందుకంటే అంటే చెప్తే వద్దు అంటే వెళ్ళడానికి ఉండదు కదా, కానీ వెళ్ళాలి అంటే కనీసం ఒక్కరోజన్నా కనిపించి రాకుండా కుదరదు. ఏ పక్క టికెట్ మన బుజ్జుకి పక్కకు వచ్చి ఫోన్ చేస్తే 5 నిమిషాలు కూడా అయ్యేది కదండి. ఉష ఏం చేస్తాంది అంటే ఫోన్ ఏదో వచ్చింది మాట్లాడుతుంది, ఇక్కడ మాట్లాడుకోమనండి బయటకు వెళ్ళద్దు. అసలు ఇలా కథలు ఇచ్చేవారు కదండి. నాకు తర్వాత అనిపించింది అంటే మనల్ని ఇన్నర్ గా ఎక్కడికో తీసుకెళ్ళి అంటే ప్రపంచం లేని స్థితికి మనల్ని తీసుకెళ్ళడానికి ఆయన చేసిన ప్రయత్నం అంటే ప్రపంచరహిత స్థితికి నీ లోపలున్న హృదయంలో ఉన్న వస్తువును నీకు అందచేయడానికి ఒక్క గురువు తప్ప ఇంకెక్కడ సాధ్యం కాదు. కాబట్టి ఒక గురువు సమక్షంలో నువ్వు పొందలేకపోతే, అంటే వెలుగు ఉన్నప్పుడు నువ్వు పొందలేకపోతే వెలిగిపోయాక నువ్వు ఎలా పొందుతావన్నట్టు, ఆయన ఉండగా మన చాప్టర్ ముగిందామని, ఆయన ఉండగా మన చరిత్ర ముగిందామని, మొత్తం ఈ జన్మ ఈ పుట్టుక మరణ చక్రంలోంచి మనల్ని విడుదల చేయడానికి ఆయన చేసిన ప్రయత్నం అంటే నిజంగా అంటే ఎప్పుడు కూడా ఒక సాధకుడు ప్రయత్నం చేసి కుస్తీలు పడి బహుజన్మలు ప్రయత్నం చేసి అక్కడికి వెళ్తే అంటే ఒక్క జన్మలో అంటే బహుజన్మల కర్మలు ఒక్క జన్మలో అంటే ఆయన దూడను నాకినట్టు. తల్లి దూడ ఉదాహరణ ఎక్కువ ఇచ్చేవారు అంటే ఎంత మలినంతో అది బయటకు వచ్చినా కూడా దాన్ని నాకి 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 స్వచ్ఛంగా చేసి దాన్ని పండులా చేసి ఎలా తయారు చేస్తారో అలా చేయడానికి ఆయన చేసిన కృషికి నేను డైరెక్ట్ ఉదాహరణ అండి. అంటే అందరు భక్తులందరికీ అంటే లాస్ట్ క్షణం వరకు విడిచిపెట్టకుండా అంటే డూ ఐ డిజర్వ్ దిస్ అంటే నాట్ 1% అండి. కానీ ఆయన అదే బాధ అనిపిస్తుంది అండి. ఇప్పుడు బుద్ధుడు ఉన్నాడంటే తగిన శిష్యులు ఉండేవారు, రామకృష్ణుడు ఉన్నాడంటే ఆయనకి తగ్గ శిష్యులు ఉన్నారు. అంటే మనలాంటి వాళ్ళందరినీ ఆయన ఎన్నుకుని అంటే అసలు అంటే అటువంటి మహాత్ములు భూమి ఎరగదు అంతటి మహాత్ములు అయ్యి ఉండి ఇప్పుడు భగవాన్ చుట్టూ ఉన్నారంటే నిజంగా అన్ని సంసారం వదులుకుని ట్రూత్ సీకర్స్ వచ్చి కూర్చున్నారు, భగవాన్ దగ్గర పొందారు వెళ్ళారు. నాన్నగారి దగ్గర కూడా ఫారెస్ట్ ట్రూత్ సీకర్స్ వచ్చారు పొందారు వెళ్ళారు. కానీ మనకి ఆయన కేటాయించిన సమయం, మనకి ఆయన చేసిన సాక్రిఫైస్, త్యాగి కాని వాడు జ్ఞాని కాలేడంటారు కదండి, అదే అన్నారు కదా ఇప్పుడు ధృతరాష్ట్రుడు గుడ్డివాడు విన్నాడు 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 చాలా ఇష్టం అంట అండి. ధృతరాష్ట్రుడికి మంచి మాటలు చాలా ఇష్టం అంట, కృష్ణుడు భగవద్గీత చాలా పాయసం తాగినట్టు విన్నాడంట, కానీ అటాచ్మెంట్ అంటే తీవ్రమైన అటాచ్మెంట్ అంట, ఆ అటాచ్మెంట్ వల్ల మిస్ అయిపోయాడంటే సబ్జెక్ట్ ని. అంటే సాక్షాత్తు కృష్ణుడే, భగవద్గీత సాక్షాత్తు కృష్ణుడు చెప్తూ ఉంటే మరి ధృతరాష్ట్రుడు ఆ వినగలిగాడు కదా డైరెక్ట్ గా. అంటే వినే పుణ్యం మెరిట్ ఉండి ఆయన చెవుని విదురుడు చెబుతూ ఉంటే విదురుడు మరి మహాభక్తుడు కదా. భగవద్గీత కృష్ణుడు చెప్పినట్టుగా ఇక్కడ చెప్తూ ఉంటే పాయసం తాగినట్టు విన్నాడంటే చెవులతో, కానీ పొందలేదంటే మమకారం అడ్డొచ్చేసిందంట. అలా మనకేం అడ్డొస్తుందో చూసుకుని ఆయన పొందమన్న స్థితిని మనం వెళ్ళే వరకు అంటే ఇంకా అంటే సాక్రిఫైస్ లేకుండా త్యాగం లేకుండా జ్ఞానం లేదంటే. సో అహంకారాన్ని మూలంతో సహా సాక్రిఫైస్ చేయవలసిందే, ఇంకా బాహ్య దృష్టి ఉంటే కుదరదంటే. కానీ ఒక్కటే అనిపిస్తుంది అంటే అంత సన్నిహితంగా పెట్టుకుని 5 నిమిషాలు కూడా నువ్వు నా దగ్గర నుంచి జరగద్దు అనేది ఎందుకంత ఇన్సిస్ట్ చేశారు అంటే నీ హృదయాన్ని విడిచిపెట్టి నువ్వు జీవించకు. మీరు ఇందాక నుంచి చెప్తున్నారు కదా నేనుగా నువ్వు ఉండకు నేనుగా నువ్వు ఉండకు, ఆ చైతన్యంగా ఉండు ఆ చైతన్యం దగ్గర ఉండు, అలా నువ్వు నన్ను విడిచిపెట్టకు అనేది అంటే బాహ్యంగా చూస్తే అలా కనిపిస్తుంది నాన్నగారు నన్ను విడిచిపెట్టలేదు అని. కానీ ఆయన శరీరం వదిలేసిన ఆయన ఒక్క క్షణం కూడా విడిచిపెట్టలేదని నా హృదయంలో నాకు తెలుస్తూ ఉంటుందండి. అందుకే ఇంకేమి అంటే ఏది జరుగుతూ ఉందో ఏదో తాత్కాలికంగా కాస్త ఎమోషనల్ రియాక్షన్ వచ్చినా అది నిలబడి, ఎందుకంటే ఆయన పట్టుకున్నాడని సజీవంగా మనకు అది ప్రెజెన్స్ తెలుస్తూ ఉంటుంది. సో అలా ఆయన పట్టుకుని ఉన్నారంటే లోపల, లేకపోతే తానుగా మనం ఎలా జీవిస్తాం? తలకాయలోనే నేనుగానే జీవిస్తాం, కానీ హృదయంలో ఉన్న గురువు గనక నిన్ను పట్టుకుని ఉంటే నువ్వు నేనుగా జీవిందామన్నా జీవించలేవు. ఇంకప్పుడు నీ కర్తృత్వ బుద్ధి రావాలన్నా రాదు. అటే అంటే అందమంతా అక్కడే ఉంది, శాంతి సుఖము ఆనందము అమృతము గురువు రెస్ట్ కంప్లీటెస్ట్ రెస్ట్ మన హార్టే అంటే. అక్కడికి వెళ్ళకుండా ఇంకా అసలు ఎవరు ఆపలేరంటే మనల్ని, ఎందుకంటే ఆ దారంతా కూడా ఎలా ఉంటుందంటే అంటే పూలబాట చేసేసి వెళ్ళిపోయారు. అంటే మీకు ఇప్పుడు దారిని ఇప్పుడు ఒక రోడ్డు వేయాలనుకోండి అండి, మీకు ఆ శ్రీశైలంలో రోడ్డు బాగోకపోతే నాన్నగారు రోడ్డు వేయించమన్నారు. అసలు ఎంత పట్టు పట్టేశారో, ఆయన అసలు పదవిలో లేరప్పుడు, అసలు అక్కడ అక్కడ ఆ టెంపుల్ దేవస్థానానికి హెడ్గా లేరు, కానీ చెప్పి వేయించమంటే వేయించేశారు నాన్నగారు చెప్పారని. అంటే ఒక రోడ్డు వేసినప్పుడే బోల్డ్ శ్రమ ఉంటుంది. అలాంటిది అంటే లైఫ్ అండ్ డెత్ సైకిల్ నుంచి నిన్ను బయటకు వెళ్ళడానికి దారేసి తీసుకెళ్ళిపోయారు ఆయన. ఏంటి ఊరికే భౌతికంగా ఒక డ్రామా వేసి, అంటే రామకృష్ణుడు అనేవాడు కదా లీల చేసి లీల చేసి మాయలోంచి మనల్ని, అంటే కర్తృత్వము నేను నాది ఉన్నప్పుడు మాయ, ఆ రెండిట్లోంచి విడుదల చేసి ఉన్నదే ఈశ్వరుడు అనే స్ఫురణ నీకు ఇచ్చి ఆ అనుభవం నీకు ఇచ్చినప్పుడు అది లీల అవుతుంది, ఇంకా మాయ అవ్వదు. అంటే భగవంతుడే క్రియేషను, క్రియేషనే భగవంతుడు, ఇంకా రెండు భిన్నత్వం ఉండదు, నీకు రెండు సెపరేషన్ కోల్పోతాం అప్పుడు, ఇంకా లోపల బయట లేదంటి. ఈ నేనున్నా నీ దేహంగా నేనున్నాను అనుకున్నంత వరకే లోపల పొందాలి అనుకుంటాం, కానీ బయట లోపల లేదు, ఉన్నదే ఆయన అనేది మనకి హృదయపూర్వకంగా అర్థమైపోయింది అనుకోండి, అనుభవం తర్వాత హృదయపూర్వకంగా అర్థం అయిపోయింది అనుకోండి, అంటే ఎక్కడికి వెళ్ళినా నాన్నగారే, ఎక్కడున్నా నాన్నగారే, ఎవరు ఏది చేసినా నాన్నగారే. అంటే అది మనం నోటితో చెప్పకపోవచ్చు, కానీ మన హృదయానికి తెలుసు నాన్నగారే అని. అందుకే నేనున్నంతకాలం నేను నీకు సేవకుడిని, మన ఇద్దరం ఒకటైపోయినప్పుడు ఒకటిగా ఉందాం. ఈరోజు హనుమాన్ జయంతి కూడా అంటే,
హనుమాన్ జయంతి కూడా
హనుమంతుడు అంటాడు కదా, రామా నువ్వు నేను ఉన్నంతకాలం నేను నీ సేవకుడిని, ఒకటైన రోజు మన ఇద్దరం ఒకటే, కానీ అప్పటి వరకు నేను నీ సేవకుడిని. అది ఏది ఆదేశిస్తే అది చేస్తూ ఉంటాం.
అంటే నువ్వు మనం నాన్నగారికి వేరుగా ఉన్నావు అనుకో అమ్మా, సేవకుడిగా ఉండాలి, ఐక్యం అయిపోతే ఒకటి.
అవును,
అప్పుడు ఎలా ఉండాలి?
ఇది కానీ అది కానీ ఇంకో ఆప్షన్ లేదు, ఇంకో ఆప్షన్ లేదు, ఇవ్వలేదు మనకి.
ఇదే మరి వాళ్ళ నాన్నగారి సందేశం ఇదేనమ్మా మదర్స్ డే రోజున, ఆమె నిజమైన మరి ఐక్యం అవ్వాలి.
అప్పటి వరకు ఆయన చెప్పినట్టు జీవిస్తూ ఉండాలి,
ఆయన చెప్పినట్టు జీవిస్తూ ఉండాలి. అసలు వివేకానంద స్వామి గురించి చెబుతా, చిలక్ గారి ఇంట్లో 3 రోజులు ఉండి మాట్లాడారంట. అయితే అది ఎలా ఉండేదంట, ఆయన మాట్లాడుతూ ఉంటే, వివేకానంద స్వామి మాట్లాడుతూ ఉంటే ఆయన జీవించిందే చెబుతున్నాడు అని సంగతి అర్థమైపోయేదంట చుట్టూ ఉన్నాడు అందరికీ. నేను కూడా ఎలా ఉండాలి ఇప్పుడు కూడా టీచింగ్. ఇప్పుడు మరి ఆయన ఆయన జీవిత రామకృష్ణుడు కూడా అంతే కదా, ఆయన జీవించే చెప్తే జీవించే చెప్పేవారు, ఆయన చెప్పిందే జీవించేవారు.
అవును, అందుకే అంటే 3 1 అయిపోవాలి కదా అంటారు కదా, 3 1 జీవించాలి, నీ హృదయము నీ మాట నీ ప్రవర్తన 1 అవ్వాలి, అప్పుడే నీకు త్రికరణ శుద్ధి.
మరి ఈ రోజున మదర్స్ డే రోజున ఇంకా అక్కడ ఇక్కడ ఉండటం ఎందుకు మన తల్లి చైతన్యం, మన తల్లి నాన్నగారు ఇంకా అక్కడే ఉంటే కలిసిపోతాం
అంటే చాలు. ట్రూ మదర్.
ట్రూ మదర్.
ఆయనలోంచి వచ్చి ఆయనలో ఐక్యమైపోతాం అంటారు కదా. అంటే శరీరం శరీరంగా చూసుకుంటే తల్లి భౌతికంగా మనకి శరీరాన్ని ఇస్తుంది, మళ్ళీ భూమాత గర్భంలో కలుపుకుంటుంది. తిను మదరే తను మదరే, అంటే ఈ మదర్ కన్నా ఆ మదర్ గొప్పది అన్నారు. ఏ మదర్ కన్నా? మనకి బాడీ ఇచ్చిన మదర్ కన్నా భూమాత గొప్పది. ఎందుకు అంటే పుట్టి పుట్టిన దానికి ప్రాణం ఇచ్చి బాడీని బయటకు తెస్తున్నాం, కానీ చనిపోయింది వేస్ట్ని తీసుకెళ్లి అమ్మ అమ్మ మళ్ళీ కడుపులో పెట్టుకుంటుంది. సో ఈ భౌతికమైన తల్లి మళ్ళీ ఈ శరీరాన్ని కలుపుకునే తల్లి, కానీ ఈ రెండు అంటే బర్త్ డెత్ తో సంబంధం లేకుండా, బర్త్ అండ్ డెత్ ఈ సైకిల్ కి సంబంధం లేకుండా, అంటే ఇదంతా కూడా కల్పితము. నువ్వుంటే ఇదంతా ఉంది, నువ్వు లేకపోతే ఏదీ లేదు. అంటే మరణం లేని వస్తువు నీవై ఉన్నావు, నీకు మరణం లేదు, మృత్యువు లేనిదే నువ్వు, మృత్యుని చేయడువు నువ్వు. సో నువ్వు అంటే ఎవర్ ప్రెసెంట్, వచ్చి వెళ్ళేవాడికి నువ్వు కాదు, ఎవర్ ప్రెసెంట్ శాశ్వతంగా ఉన్న వస్తువే నువ్వు అని. అంటే ఈ ఈ సైకిల్ ఏదైతే ఉందో ఆ సైకిల్ ని పక్కన పెట్టి దానికి అతీతంగా నీవై ఉన్నావు, దానికి ఇంకా మరణం ఉండదు. ఏ ఈ శరీరం వచ్చింది అనుకుంటే మరణం అనుకుంటున్నావు, మరణ భయం ఉంటుంది, ఫియర్లెస్ స్టేట్ అక్కడికి మనల్ని. అంటే ఒకేసారి మనం రిసెప్షన్ మనకి లేదు కాబట్టి, అంటే ఏనుగుల్లాంటి వాళ్ళు వచ్చినప్పుడు అంటే డ్యూరేషన్ సరిపోయింది రామకృష్ణుడికి, 4 సంవత్సరాలు బోధిస్తే వాళ్ళందరూ ఎలిఫెంట్స్ అంటే ఆల్రెడీ వచ్చింది ఎలిఫెంట్స్ కాబట్టి వాళ్ళు మహోన్నతమైన స్థితికి వెళ్ళిపోయారు. అయితే చీమల్ లాంటి వాళ్ళని మనం దగ్గరికి వెళ్ళిన వల్ల ఆయనకి అంత టైం పాపం కేటాయించి అంత శ్రమ పడవలసిన అవసరం వచ్చింది, కానీ ఆయన సంకల్పం నెరవేర్తీరుతుంది కదా. అంటే అక్కడ ఏంటంటే గురువు గురువు చాలా గొప్ప అయినా శిష్యులు గొప్పవాళ్ళు, ఇక్కడ ఏంటంటే కేవలం గురువు మాత్రమే మహాత్ముడు. మనందరినీ ఆయన శ్రమ పడితే మనల్ని మెల్లమెల్లగా మెల్లమెల్లగా అక్కడికి చేరుస్తున్నారు.
ఇప్పుడు నువ్వు అలా అంటున్నావు కదా వర్ష, ఏ నాన్నగారు అన్నారు దీనికి, మనం ఇప్పుడు అటు ఇటు పారిపోవడానికి చూసినా ఆయన ఊరుకునే గురువు కాదు. ఏ ఎలాగా ఎలా అంటే, ఒకసారి దక్షిణేశ్వరం గురించి మాట్లాడతా, ఎవరికైతే ఇది ఆఖరి జన్మో, ఎవరికైతే ఇది లాస్ట్ జన్మో, ఏ ఎవరికైతే ఇది చివరి జన్మో, వారు మాత్రమే దక్షిణేశ్వరంలో అడుగు పెడతారు అని చెప్పారంట రామకృష్ణుడు. అంటే లాస్ట్ జన్మ అయితేనే ఇక్కడ అడుగు పెడతారు. దీని గురించే నాన్నగారు భగవాన్ గురించి కూడా ఉదాహరణ తీసుకొచ్చేవారు. ఏ ఈ గేటు లోపలికి వచ్చిన వారు ముట్టి చేతులతో ఎల్లరు. ఏ ఈ గేట్ లోపలికి ఏదో సర్దా సర్దాగా వచ్చేస్తే అప్పుడు భగవాన్ ఏం చేస్తారంటే, ఈ ఏదైతే నేను నేను అనుకుని ఏదో సర్దా పడుతున్నారో ఆ నేను మీకు కాకుండా చేసేస్తాడు, అది మీరు మీరు ఆలోచించుకుని రండి అని ఇవ్వరు కదా శాస్త్ర నాన్నగారు కూడా, మీరు ఆలోచించుకుని రండి అన్నట్టుగా. ఇప్పుడు ఏంటంటే మనం ఆయనకి ఎంత దూరం అయిపోయి మన ఈ శరీరం మీద భ్రాంతితో దేహం నేను అనుకునేది ఈ గొడవల్లో ఇరుక్కుపోదామని అలాగే బతుకుదామని ఆనందంగా సంతోషంగా మనం బతికినా ఆయన ఊరుకోరు, బతకనివ్వరు. ఎందుకంటే మిమ్మల్ని వెంటాడి తీరుతాను, వేటాడి తీరుతాను. చెప్పారు కదంటే
మందు పనిచేసేస్తాం, ఇంకేస్తుంది
పులి మేకనే ఎలా తరుగుతుందో అలా తరుగుతాను అన్నారు.
తెలుస్తుంది కదండి,
పులి పనిచేయకంట ఒకవేళ మేక దొరకలేదనుకో ఊరుకోదంటమ్మ, ఆ చెట్టు సాటిన మాటేస్తుందంట, మాటేసి ఇది వచ్చి టైంకి వచ్చేస్తుందంట. అలాగేని మనం మనం లోపల ఉన్న నాన్నగారి దగ్గర చైతన్యం దగ్గరికి వెళ్లకుండా అటు ఇటు చూస్తున్నాం అనుకో, ఏ ఈ ఆయన ఆయన సర్వ సమర్థుడు కదా, లోపల ఉన్న స్థితి ఎలా ఊరుకుంటాడో, ఓ ముట్టుగా వేస్తాడు మన మీద, ఓ ముట్టుగా వేస్తే అయ్యి బాబు వద్దమ్మా వద్దు నాకు నువ్వే కావాలి దేవుడా అని మళ్ళీ వెనక తిరిగిపోతాం అనమాట. ఇంకా అంటే ఆ తీసుకెళ్లే బాధ్యత ఆయనది, తరింప చేసే బాధ్యత ఆయనది, అన్ని బాధ్యతలు ఆయనే అమ్మా. ఇంకా మన బాధ్యత అంతా ఏమీ లేదు. ఏంటి మనం మన ఆయన సందేశం ఏంటంటే, నేనుగా బతకొద్దు, తానుగా బతకాలి, జ్ఞానంగా బతకాలి, అసలు నేనుగా నేను అనేటప్పటికి విజృంభిస్తారు చూడు, తానుగా బతకాలి, చైతన్యంగా బతకాలి అనేటప్పటికి మనసు ఆటోమేటిక్ గా
చల్లబడుతుంది.
అలా బతకటం మనం మరి నేర్చుకుంటే ఇదంతా వదిలేస్తుంది. ఈ జన్మలో ఇప్పుడే ఇక్కడే మనకు మోక్షం వచ్చి తీరుతుంది. అవన్నీ మరి ఇంకా ఆయన చేసిన వాగ్దానాలు కదా అవన్నీ. మరి కళ్ళతో చూడమన్నారు చూసాం, చెవులతో వినమన్నారు విన్నాము, మరి ఇంకా ఈ
ఎంజాయ్మెంట్ లేకుండా అయ్యాం.
అంతే అంతే, ఈ శరీరంలో ఉండగానే మనం పొందటమే, ఆయన్ని పొందటమే మన జీవిత లక్ష్యం. అంతే, ఈ రోజు నుంచి ఈ క్షణం నుంచి మనం ఎక్కడ ఉండాలి, మన తల్లి దగ్గరికి. మనం అదే మదర్స్ డే సందర్భంగా ఆయన సందేశం ఏంటంటే మన తల్లి దగ్గరికి మనం వెళ్ళిపోతా ఉండాలి. హృదయమే కేంద్రం, మనకి జ్ఞానమే కేంద్రం, చైతన్యమే కేంద్రం. చైతన్యం తప్పించి ఇంకా అసలు ఆత్మ తప్పించి చైతన్యం తప్పించి ఇంక ఏ గొడవ ఎవరు లేదు.
థ్యాంక్ యూ ఆంటీ, హ్యాపీ మదర్స్ డే అగైన్ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. ఓం శ్రీ నాన్న పరమాత్మనే నమః.